శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు సింధూర లక్ష్మీదేవి. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా గొత్తి సత్యనారాయణ మూర్తి గారిని కోరుచున్నాము.
గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఈరోజు గురువుగారు ఆశ్రమవాస పర్వం పూర్తి చేసి మౌసల పర్వం ప్రారంభించుచున్నారు. గురువుగారు అశ్వమేధ పర్వం ప్రారంభించినప్పుడు ఈ పర్వం పూర్తి అయ్యాక వర్షం పడుతుందని చెప్పారు. అశ్వమేధ పర్వం పూర్తి అవగానే నిన్న వర్షం పడటం మన కళ్లారా చూశాము. ఇది మహాభారతం యొక్క గొప్పతనం. నిన్నటి రోజున కథలు ధృతరాష్ట్రుడు విదురుని మాటలకు స్ఫూర్తి పొంది ఆ రాజరికపు జీవితం మీద విరక్తి చెంది వారి శేష జీవితాన్ని అడవులలో గడపాలని నిర్ణయం తీసుకుంటాడు. ధృతరాష్ట్రుడు అప్పటికీ ఆహార పానీయాలు నియంత్రించడం వలన ఉక్కు వంటి శరీరం గల ధృతరాష్ట్రుడు చిక్కుపోయాడని తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్తానని తన నిర్ణయాన్ని ధర్మరాజుకు చెప్పినప్పుడు ధర్మరాజు బాధపడడం చూసి ఏ జీవికైనా వృద్ధాప్యంలో పురాణాలు వింటూ ఆశ్రమవాసులుగా జీవించాలి అని ఎన్నో విధాలుగా చెప్పి ఒప్పించి తరువాత ధర్మరాజుని ఏకాంతంగా తీసుకువెళ్లి స్త్రీలను బ్రాహ్మణులను బాధపడకుండా చూడు, చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయకు, ఎప్పుడు అంతఃపురం రహస్యాలు మంత్రుల దగ్గర నుండి కూడా బయటకు రాకుండా చూడు, నిన్ను అందరూ నమ్మాలి కాని నువ్వు ఎవ్వరిని పూర్తిగా నమ్మకు అని ఎన్నో రాజ్యధర్మాలు చెబుతాడు. తరువాత ధృతరాష్ట్రుడు విదురుని దగ్గరకు వచ్చి యుద్ధంలో మరణించిన దుర్యోధనాదునికి కార్తీక పౌర్ణమి నాడు కర్మకాండలు చేసి వారికి దివ్యలోకాలు ప్రాప్తించడం కోసం అగ్రహారాలను బ్రాహ్మణుకు దానం చేస్తాను అని చెప్పి, కాని అలా చెయ్యాలి అంటే చాలా ధనం కావాలి కదా, నువ్వు వెళ్లి ధర్మరాజుని అడుగు అని అనగా విదురుడు ధర్మరాజు దగ్గరకు వెళ్లి ధృతరాష్ట్రునికి విదురునికి మధ్య జరిగిన సంభాషణ వివరిస్తాడు. అప్పుడు ధర్మరాజు, ఈ రాజ్యమే పెద్దనాన్నగారిది అయినప్పుడు నన్ను అడగాల అని సంతోషంగా ఒప్పుకున్నాడు. ధర్మరాజు గొప్పతనము ఇదే సన్నివేశంలో భీముని తొందరపాటుతనము, అర్జున వివేకం మాకు బాగా అర్థమైంది. తరువాత ధృతరాష్ట్రుడు కార్తీక పౌర్ణమి నుండి భీష్మ ద్రోణాదులకు తన 100 మంది పుత్రులకు మనువులకు మిగిలిన సైన్యానికి కర్మకాండలు చేసి బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసి 15 రోజుల పాటు దానాలు చేస్తూనే ఉండిపోతాడు. అమావాస్య నాడు తిరిగి ధృతరాష్ట్రుడు భవనానికి వచ్చి ధర్మరాజుతో ఏ కొడుకు ఏ తండ్రికి దాన ధర్మాల కోసం ఇంత సంపద ఇవ్వరు, కాని నీవల్ల ఎన్నో దానాలు చేశాను కనుక నరకంలో నున్న ఆత్మలు కూడా స్వర్గానికి వస్తాయని చెప్పి మార్గశిర మాసం నాడు ధృతరాష్ట్రుడు గాంధారి అడవికి ప్రయాణం అవుతారు. ధృతరాష్ట్ర గాంధారులతో పాటు కుంతీదేవి కూడా బయలుదేరడం చూసి పాండవులు ఎంతో దుఃఖించినా కూడా, నేను ఇప్పుడు వాళ్లకు అవసరం, నేను వాళ్లకి సేవ చేయాలి అని కుంతీదేవి అడవులకు వెళ్లడం ద్వారా ఆమె ఔదార్యం తెలుసుకున్నాము. వీరి ముగ్గురితో పాటు సంజయుడు విదురుడు కూడా వెళ్తారు. అక్కడి నుంచి కురుక్షేత్రం వెళ్లి అక్కడ బంగారం దానం చేస్తే మంచిదని తెలుసుకుని వారి దగ్గర ఉన్న కుండలాలతో సహా దానం చేసి తరువాత సహస్రచిత్ మనోడైన సతయూపుడు వచ్చి తన ఆశ్రమంలో ఉండమని ఆహ్వానిస్తాడు. అక్కడ వాళ్లు 3 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అలా చేస్తూ ఉండగా వాళ్ల దగ్గరికి నారదుడు, పర్వతుడు, దేవలుడు, మౌంజాయనుడు వచ్చి ధృతరాష్ట్రునితో, ఈ ఆశ్రమంలో తపస్సు చేసినా, స్వర్ణదానం చేసినా, కనీసం చూసినా గాని శాశ్వత స్వర్గం రావాలని సహస్రచిత్ ఇంద్రుని దగ్గర వరం తీసుకున్నాడు అని చెప్పి, నువ్వు ఈ ఆశ్రమానికి రావటానికి, తపస్సు చేయటానికి ఆ వేదవ్యాసుని అనుగ్రహమేనని చెప్పి మీరందరూ శాశ్వత స్వర్గానికి వెళ్తారు అని చెబుతాడు. హస్తినాపురంలో ఉన్న పాండవులు వనవాసానికి వెళ్లిన ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీల కోసం రోజూ దుఃఖిస్తూ 1 సంవత్సర కాలం తర్వాత ఉండబట్టలేక పాండవులందరూ కలిసి వారిని చూడటానికి 1 రోజులో బయలుదేరి సతయూప ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడు వాళ్లందరూ యమునా నది దగ్గరకు వెళ్లారు అని చెప్పగా పరుగు పరుగున అక్కడ నుండి పాండవులను వారందరినీ చూసి పాదాభివందనం చేసి ఎంతో ఆనందించి ఆశ్రమానికి వచ్చాక సంజయుడు పాండవులను సతయూపుడికి పరిచయం చేస్తూ వారి రూప గుణగణాలను వర్ణిస్తాడు. అది విన్న సతయూపుడు ఎంతో ఆనందపడుతూ తరువాత ధర్మరాజు విదురుడు ఎక్కడా అని అడగగా ధృతరాష్ట్రుడు విదురుడు 1 సంవత్సర కాలం ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉండిపోయాడు అని చెబుతుండగా ఇంతలో విదురుడు అక్కడికి వచ్చి పాండవులను చూసి పారిపోతాడు. అప్పుడు ధర్మరాజు ఒక్కడే విదురుని వెనకాల వెళ్తుంటే సత్యం వెనకాల ధర్మం వెళ్తుందా లేక ధర్మం వెనకాల సత్యం వెళ్తుందా అని వర్ణిస్తూ వ్యాసుడు వారి నైజాన్ని ఎంత బాగా మనకు తెలియజేశాడు. అలా వెళ్తూ విదురుడు 1 చెట్టు దగ్గర ఆగి తన తేజస్సుని ధర్మరాజులో ప్రవేశింపచేసి శరీరం వదిలిపెడతాడు. అప్పుడు ధర్మరాజు 1 కోటి కాంతుల దివ్యశక్తులతో వెలిగిపోయాడు అని చెప్పడం వరకు విన్నాము. ఇక మిగిలిన కథ గురువుగారి ద్వారా విందాం రండి. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః.
సమస్త సన్మంగళాని సంతు. పవిత్రమైన మహాభారత యజ్ఞం నిన్న అవభృత స్నానంతో ఇంచుమించుగా సంపూర్ణమైనట్టే చాలా భాగం. ఏదో కొంచెం క్లుప్తంగా ఉంటుంది, మోక్షం పొందాలి కాబట్టి. మొన్న కూడా డాక్టర్ గారితోటి అశ్వమేధపురం అయిన తర్వాత అవభృత స్నాన సందర్భంగా భగవంతుడు నిర్ణయం కనీసం 4 చినుకులైనా కురిపించాలి. వాడి లక్షణం అంటే ఏం 4 చినుకులు? రాత్రి తెల్లవారులు కంటి మీద కొనుకులేనంత కురిపించాడు. ఇక్కడ మధ్య మధ్యలో మెరుపు తీగలు, మాంచి పెద్ద పెద్ద శబ్దాలు, దాదాపు తెల్లవారి 6:30 దాకా కురుస్తూనే ఉంది ఈ ప్రాంగణంలో. అయితే చాలా అద్భుతమైన వాతావరణం అయ్యింది. దాంతో కొంతవరకు ఉపశాంతి కూడా వచ్చింది. ఇది సృష్టిలో ఒక విచిత్రం చెప్పాడు. నమ్మితే భారతం ఒక అత్యద్భుత ఇంద్రస్వరూపం, విష్ణుస్వరూపం. చాలామంది ఇంత విశ్వాసం లేకుండా చెప్పడం వల్ల కానీ, విశ్వాసం లేకుండా వినడం వల్ల కానీ దానివల్ల వాళ్ళు ఫలితం పొందలేకపోతున్నారు. కానీ మనం అలా కాదు. వింటున్న మీరు గొప్పవాళ్ళు, చెబుతున్న నాకు దాని మీద విశ్వాసం ఉంది. ప్రతిదినము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆసక్తితో ఉండడం వల్ల అందులో ఏం చెబితే జరుగుతోంది. భక్తి లేకపోతే ఎవడైనా నమ్మకం లేకపోతే ఏం చేస్తాం, ఏదో ఊరికే సినిమా కథ కింద భావిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఇందులో ఏం చెప్పాడో అలా జరుగుతుంది అనడానికి ఉదాహరణ ఈ అశ్వమేధపర్వం అని మనకి రాత్రి వరుణుడు నిరూపించాడనమాట. అలాంటి మీ భక్తులందరికీ ఇదంతా శ్రద్ధతో వింటున్న ఇంచుమించుగా నైమిషారణ్యంలోని ఋషుల వంటి భక్తులైన మీ అనుగ్రహం ఇది. మీ అందరికీ కూడా పరమాత్మ సర్వసభలు ప్రసాదించుగాక. ఈ సభలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క గొప్ప వ్యక్తి వస్తూనే ఉన్నాడు, పొరుగోళ్ల నుంచి స్థానికంగా కూడా. అలాగే అక్కడ కూర్చుని ఉన్నటువంటి వామన అవతారం కింద కనిపిస్తున్న కూచి రామకృష్ణ గారు కూడా, ఆయన చిన్న కూచి కాదు, వారు ఒక్కసారి లేచి నిలబడితే అందరికీ. ఆయన కూడా అద్భుతమైన పండితుడు, దాదాపు 8 భాషలు చదువుకున్నవారు. మా యాత్రల్లో చాలా పర్యాయాలు వస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఉపన్యాసానికి ఆయన వినియోగించుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు ఎవరైనా పండితులు వస్తే ఒకసారి సభకి పరిచయం చేస్తే అటువంటి వారి అనుగ్రహం మీరు కూడా పొందుతారనే ఉద్దేశంతో చెబుతూ ఉంటాను. అటువంటి రామకృష్ణ గారికి కూడా స్వాగతం పలుకుతూ, విదురుడు శరీరాన్ని విడిచిపెట్టి యోగశక్తితో ధర్మరాజునలా చూసి మాట్లాడకుండా తన దివ్యశక్తులు ఆయనలో ప్రవేశపెట్టాడు. ఒక ధర్మస్వరూపం మరో ధర్మస్వరూపంలో కలిసిపోయింది. ఒక్క చిన్న విషయం ఇక్కడ మనకి తెలియాలి. యమధర్మరాజు గారు శాపవశాత్తు భూలోకంలో మనకి విదురుడిగా పుట్టాడు. అయితే యముడు ఇంతకాలం పైన ఉద్యోగం మానేసి భూలోకంలో కూర్చున్నాడా అని చాలామందికి అనుమానం. భగవంతుడు మనలాగా పూర్తిగా దిగిరాడు, ఆయన స్థానం ఆయనకే ఉంటుంది. విష్ణు అవతారం చెందాడంటే విష్ణు అక్కడ లేకుండా కాదు, ఆయనలో ఉన్న ప్రధాన కళ దిగొస్తుంది, ఆయన అక్కడే ఉంటాడు. అలాగే యముడిలో కూడా 5 కళలున్నాయి. మనలో పంచప్రాణాలు ఉన్నట్టే ఆయనలో కూడా పంచప్రాణాలున్నాయి, కాకపోతే మన ప్రాణాలకి ఆయన ప్రాణాలకి తేడా ఉంది. అందులో ఉదానము సమానము అనే రెండింటిలో ఉదానము విదురుడిగా పుట్టింది, సమానము ధర్మరాజు రూపంలో వచ్చింది. అందుకే ఉదానం సమానంలో కలిపాడు. ఈ రెండు ధర్మరాజు శరీరం విడిచిపెట్టాక తిరిగి యమధర్మరాజులో కలిసిపోతాయి. వీరాత్మలు మాత్రం దివ్యలోకంలో స్వర్గాదుల్లో ఇంకో రూపం ధరించి సుఖాలు అనుభవిస్తూ ఉంటాయి. అంచేత ఆయన అక్కడ ఉంటూ నడపగలడు. కానీ మనము అలా పంచప్రాణాలలో కొన్నింటిని వికేంద్రీకరించి అంటే బయటికి తీసుకొచ్చి కొంత శక్తిని ఇంకో రూపం ధరించే శక్తి మనలో లేదు. ఆ శక్తి ఉన్నవాడు గనక ఆయన్ని దిక్పాలకుడు అన్నారు, సాక్షాత్తు ధర్మం అన్నారు. ధర్మదేవత విష్ణువులో ఒక భాగమని మొన్న కూడా చెప్పుకున్నాం. ధర్మం నా రూపమే నా కొడుకే అని ఉదంకుడికి చెప్పినట్టుగా మనం అశ్వమేధపురంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అంతటి పరమాత్మ స్వరూపుడు తనలో కలిసిపోయి అవతారం చాలించగానే ధర్మరాజు బాగా వెలిగి ఆ తర్వాత ఇదంతా విదురుడి అనుగ్రహం, నా శరీరానికి శక్తి ఇచ్చాడని కనిపెట్టి శరీరం విడిచిపెట్టిన వాడికి అగ్ని సంస్కారం చెయ్యాలి కదా, అందుకని ఈ శవాన్ని తీసుకొచ్చి తగలబెడదామా అనుకున్నట్ట యమునా తీరంలో. ఇంతలో ఆకాశవాణి ఏమన్నది, తొందరపడకు, అతన్ని అసలు ముట్టుకోకు, ఎలా ఉన్నవాడు అలా వదిలేయంది ఆకాశవాణి. భగవంతుడు ధర్మదేవత రూపంలో ఇతనికి సందేశమిచ్చాట. తల్ల చిన్న మింట ఒక్కెలుగు ధర్మతనూజ యతిత్వ గౌరవోజ్వలుని కళేబరంబునకు వకిని విధానమనర్చుట అర్హమే వలదని మ్రోసే అమ్మనుజ వల్లభుడు అప్పని దక్కిపోయి భ్రాతలకును తండ్రికి సువిదితంబుగనంతయును క్రమంబునన్. విదురుడి శరీరాన్ని అగ్నిలో తగలబెట్టి తర్పణాదులు ఇద్దాం అని ధర్మరాజు అనుకుని శరీరం దగ్గరికి వెడుతూ ఉండగానే ధర్మరాజు ఆగు అన్నది పవిత్ర ఆకాశవాణి. ఇతడి శరీరాన్ని అంటకు, తగలబెట్టకు,
యతిత్వ గౌరవంతో శరీరం విడిచిపెట్టాడు. మీరంతా శరీరం విడిచిపెట్టేటప్పుడు భార్యాబంధాలతో విడిచిపెడితే శరీరానికి అగ్ని సంస్కారం కావాలి. కాని విదురుడు అడవిలోకి వచ్చాక ధృతరాష్ట్రుడి లాంటి తపస్సు చెయ్యలేదు, పూర్తిగా అవధూతయిపోయాడు. అవధూతకి ఈ పంచభూతాలు తానే పంచభూతాలు, ఎవరితో సంబంధం లేదు, అలాగని లేకపోవడమూ లేదు. పిశాచంలాగా ఉన్మత్తుడిలాగా దిగంబరుడై తిరిగాడు. అటువంటి అవధూత యతికి పొరపాటును కూడా అగ్ని సంస్కారం చెయ్యకూడదు. కాబట్టి అలా వదిలి ఉంచె వృత్తితో చచ్చిపోయిన వాడి శరీరం ఎలా ఉండాలో అలాగే ఉండాలి గనక అది ఎండకెండి వానకి తడిసి కళేబరం అస్థిపంజరం అయిపోవలసిందే. భగవంతుడు దాని సంగతి చూసుకుంటాడు. వద్దు అన్నది ఆకాశవాణి. వెంటనే ఆయన పొరపాటు చేస్తున్నానని గ్రహించి నమస్కరించి ఆకాశవాణికి ఆ శరీరాన్ని వదిలేశాడు. వెనక్కి తిరిగి వచ్చాడు. సోదరులకి తండ్రికి అందరికీ చెప్పాట. మహానుభావుడు విదురుడు కళ్ళ ముందు విడిచిపెట్టాడు, ఆయన నాలో కలిసిపోయాడు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆశ్చర్యపోవడం కాదు, ఏనాడు లేనంత దివ్యకాంతితో వెలిగిపోతున్నాడు ధర్మరాజు. ఆ కాంతిని చూడగానే వాళ్ళకి అర్థమయ్యింది విదురుడు ఈయనలో లీనమైపోయాడు అని. కళేబరాన్ని వదిలేసి వచ్చినందుకు హర్షించారంతా కూడా. క్షణకాలం ధృతరాష్ట్రుడికి బాధ అనిపించింది, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇంచుమించు వయస్కులు ఒక రెండేళ్లు తేడా తప్ప తనకి ఎప్పుడూ దూతలాగా తండ్రిలాగా గురువులాగా అనేక విధాలుగా నీతులు చెప్పిన పుణ్యాత్ముడు మందలించాడు, ప్రేమగా చూశాడు. ఇవాళ తనకంటే ముందు వెళ్ళిపోయాడు. అందుకే మానసికంగా రవ్వంత కలచి వెయ్యబడుతున్నప్పటికీ దుఃఖంతో హృదయం మళ్లీ సర్దుకుని ఇదంతే ఈ కాలస్వరూపమని గ్రహించాడు. క్రమంగా పాండవులు ధృతరాష్ట్రుడి ఆశ్రమంలో, అంటే నిజానికి ధృతరాష్ట్రుడి ఆశ్రమం అంటున్నాం కానీ అది శతయోపాశ్రమం, ఒక మంత్ వన్ మంత్ ఉన్నారట, నెలలాళ్ల పాటు ఉండిపోయారు. వదల్లేరు తండ్రిని, ఆయన వదల్లేడు. ఈ నెలలాళ్ళు ఉంటున్న మధ్యలో ఒకరోజున వేదవ్యాస మహర్షి మళ్ళీ అక్కడికి వేంచేశాడు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో ఆయనకి నమస్కరించారు. నాయన ధృతరాష్ట్ర, కుమారుల్ని చూశావు కదా, ఆదరించావు కదా, నీ కుమారులు పోయిన దుఃఖం మరిచావు కదా, భక్తి శ్రద్ధలతో తపస్సు క్రియలు నడుపుతున్నావు కదా, పూర్వంలాగా రాగద్వేషాలు లేకుండా పరబ్రహ్మంలోని మనస్సు లయమయ్యింది కదా, ఇక్కడ ఏ లోటు లేదు కదా అని అడిగితే, ప్రభు నీ దయవల్ల ఏమీ లేదు, కన్న తండ్రి వినువు, పుణ్యాత్ముడు వినువు, నీ అనుగ్రహంతో ఈ ఆశ్రమానికి వచ్చాము, ఈ ఆశ్రమానికి వచ్చాక మాకింకేం దుఃఖం ఉన్నది, అన్నీ విడిచిపెట్టి భవబంధాలు విడిచిపెట్టి పవిత్రంగా గడుపుతున్నాం, ధర్మరాజు రావడం వల్ల కూడా లౌకిక బంధాలు మాకు తక్కువే, ఆ పుణ్యాత్ముడి సాహచర్యంలో నిత్యధర్మమే వింటున్నాం మేము అనగా, అప్పుడు ఆయన అన్నట, వినుము దీర్ఘవైర వృత్తియు ద్రోహ చింతనము లేక వాక్కు మనము నొక్క చందముగుట సకల జనములకును బంధు సంపదాప్తి పరమ సాధనంబు. ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం ఎవరితోటి విరోధం పెట్టుకోకూడదు. మహాత్ములకి క్షణకాలంలో కోపం పోతుందిట, ఎంత కోపం వచ్చినా క్షణంలో పోతుంది. కొందరికి మధ్యమ మనస్కులకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకో 16 ఏళ్ళు ఎక్కువ కాలం ఉంటుంది, చచ్చేదాకా ఉంటుంది. కొంతమందికి పేకదాకా కోపం, మూర్ఖులు నేను చూశాను ఇప్పటికి కూడా, ఇందులో చెప్పింది చెప్పినట్టు భారతంలో చెప్పినట్టు ఉంటుంది. ఒక ఆయన అయితే చచ్చిన మా అత్తగారి ఇంట్లో విస్తరాకేసి అన్నం తిన్నాను ప్రతిజ్ఞ చేశాడు. ఎవడన్నా మూర్ఖుడు అలా అంటాడు? అసలు వాడిని అలాంటి వాడిని అసలు యవనాలు ఆలోచించండి. మీరు అత్తగారో లేకపోతే ఇంకా మామగారితోటే చిన్న కోపం వస్తే యావత్ జీవితం ఇంట్లో విస్తరయ్యను. పోనీ ఆ మాట తీవ్ర క్రోధంతో అలాగే నిలబెట్టుకున్నాడా? మళ్ళీ స్వల్పకాలపు ప్రయోజనం కోసం మళ్ళీ వాళ్ళ ఇంట్లో విస్తరేశాడు. ప్రయోజనం రాగానే వాళ్లతో ఏదో డబ్బో ఇంకోటో లావాదేవో పెళ్లి సంబంధమో కుదరగానే మళ్ళీ ఇది మర్చిపోయాడు. ఇటువంటి వాళ్ళని పాపిష్టాహ కల్పకోపినహ అంటారు. దేవీ భాగవతంలో కూడా ఈ శ్లోకం ఉంటుంది. పాపిష్ఠులు కల్పాంతం వరకు కోపంతోనే ఉంటారట. ఎన్ని కల్పాలు గడిచినా సరే ఇంకా ద్వేషం పెట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ డబ్బు కనబడితే మాత్రం వాడు డబ్బిస్తే ఆ కోపంతో పోతుంది వాడికి. ఈ వీళ్ళు నీచులు అంటే. అందుకే ఇక్కడ ఈ ఆటవలది పద్యంలో వినుము దీర్ఘవైర వృత్తి, ఎక్కువ కాలం వైరం ఉండకూడదు ఎవరితో, అది అసలు ప్రమాదం. ద్రోహ చింతనం ఉండకూడదు. ఎందుకు ఒకడికి ద్రోహం చేయటం వల్ల లాభం? ఫలానా వాడు నీ పడగొడదాం అనుకుంటే పడగొడితే నీకేమైనా లాభం ఉన్నదా? పోనీ నీకేమైనా కోట్లు వస్తాయా? దానివల్ల మోక్షం వస్తుందా? ఏం ఉపయోగం లేదు. ఇంకొక వ్యక్తి బాగుపడే కొద్దీ మనకి లాభం తప్ప, ఇతరులను ద్రోహ చింతనతో పడగొట్టడం వల్ల, వాడిని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఏడిపించడం వల్ల మనకు వచ్చే లాభం లేదు. అందువల్ల అద్రోహం ఉండాలి ఎప్పుడు. అసలు పవిత్రుడి లక్షణం అది, భగవద్గీత సారాంశం. ఇప్పుడు వ్యాసుడు ఏమంటున్నాడు, ద్రోహ చింతనం విడిచిపెట్టాలి. వాక్కు మనము నొక్క చందమగుట, ఇది గొప్ప మాట. మనం ఏం మాట్లాడుతున్నామో మనస్సు అలాగే ఉండాలి. పైకేమో బాబోయ్ మీ అంతటి మంచివాళ్ళు లేరండం, లోపలమే దొంగపీరు గండం. ఈ లక్షణం వల్ల ఉపయోగం ఏముంది? ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కలియుగంలో. ఆ రెండూ లేకుండా ఉండడం, అప్పుడు సకల జనులకి ఇటువంటి బంధువులను చూస్తే ఆనందం కలుగుతుంది. అందుకే బంధు సంపదాప్తి పరమ సాధనం, మంచి బంధువుల్ని పెట్టుకోవాలట. ఈ మంచి బంధువుల వల్ల లాభం ఏమిటంటే దీర్ఘ వైరం ఉండదు, ద్రోహ చింతన ఉండదు, మనస్సులో ఒకటి పైకోటి మాట్లాడడం ఉండదు. ఇటువంటి బంధువుల దగ్గరకు వస్తే ఇక ఆ జీవికి బ్రహ్మానందం కలుగుతుంది. ఇదిగో ఈ ధర్మరాజు అటువంటి వాడు. అందుకే ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ బ్రహ్మానందమే. ఆయనకి కపటం లేదు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే లక్షణం లేదు అసలు ఆయనకి. అలాగని ఎవరికి దీర్ఘంగా వైరం పెట్టుకోడు, దుర్యోధనుడితోటే వైరం లేదు ఆయనకి. ఎవరికి ద్రోహం అసలు చెయ్యడు, అటువంటి మహానుభావుడయ్యా అనగానే కొంచెం విదురుడి గురించే దుఃఖంగా ఉంది అన్నట్టు ఈయన. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన ఎందుకు నీకు ఈ దుఃఖం? మాండవ్యుడనే ముని పూర్వం చిన్నప్పుడు తూనీగల్ని చీపురు పుల్లకు గుచ్చాడు, సోలానికి గుచ్చి బాధ పెట్టాడు 8 వయస్సులో. ఇది తెలుసుకున్న యమధర్మరాజు గారు ఈ మాండవ్యుడికి సోలపు శిక్ష వేశాడు. ఇది మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అంత పెద్దగా చెప్పట్లో, క్లుప్తంగా చెబుతున్నాడు. మాండవ్యుడనే ముని పొరపాటున పైఠాన్ అనేటటువంటి పురానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిష్ఠానపురం అంటారన్నమాట సంస్కృతంలో దాన్ని, అక్కడ దొంగతులు దొంగతనం చేసి పారిపోతూ ఆ డబ్బు తపస్సు చేసుకుంటున్న మాండవ్యుడి మీద వేశారు. ఆ రోజే తీర్థయాత్రలకు వచ్చి ఆయన ఊరికే కళ్ళు మూసుకు జపం చేసుకుంటుంటే ఈ భటులకు ఆ డబ్బు ఆయన దగ్గరే దొరికింది. దొంగ సొమ్ము ఎవరి దగ్గర దొరికితే వాడే దొంగ అన్నారు. వాడిని పట్టుకు పోయారు. రాజుగారు వెనక ముందు చూడకుండా సోలంలో పైకెక్కించేశాడు ఆయన. దానికి కొరత అని పేరు. అనగా ఏమిటి, ఇదే సోలం అనుకోండి మైకు గొట్టం. ఈ మైకు గొట్టంలోకి రెండు కాళ్ళు పట్టుకొచ్చి ఈ మలద్వారం గుండా అలా దింపేయడం కిందకనమాట, పీకదాకా దింపేయటం వేగంగా. ఆ సోలంలోకి ఈ ఆసనం గుండా పీకదాకా దిగాక ఎవడన్నా బతుకుతాడా? ఆయన తపశ్శక్తితో బతికాడు. చివరికి రాజుగారికి అసలు విషయం తెలిసింది. ఆ సోలం బయటకు లాగితే రావటం లేదు, అంతలా దిగిపోయింది, టైట్గా దిగిపోయింది. అందుకని చివరిదాకా రంపంతో కోయించేసేట. చివరికి ఆసన స్థానం వరకు సోలం ఉండిపోయింది శాశ్వతంగా. దాంతో మాండవ్యుడి కోపం వచ్చి ఈ శిక్షలు యముడు విధిస్తే రాజు దీన్ని అమలు పరుస్తాడు, కాబట్టి ఈ శిక్ష వేసిన పరమ దుర్మార్గుడు యముడిని గ్రహించి యమలోకానికి వెళ్ళి నాకు ఎందుకే అన్యాయం చేసావంటే నీ చిన్నప్పుడు తూనీగల్ని పొల్లగొచ్చావు అందుకని నీకు ఈ శాపం వేశానన్నట్ట, ఈ శిక్ష వేశానన్నట్ట. చిన్నప్పుడు చేసిన పాపానికి బాధ్యులం మేమెలా అవుతాం, అందులో సగం బాధ్యత ఏమో తల్లిదండ్రులది, ఇంకో వంతేమో టీచర్స్ది, రిటైర్ అయిపోయినా సరే వాళ్ళదేట పాపం, తప్పదన్నారు పెన్షన్ పుచ్చుకుంటున్నంతకాలం. అందుకని పెన్షన్ లేకపోతే గొడవ లేదు. అందుకే ఈ మధ్యన గవర్నమెంట్ పెన్షన్ కూడా పీకేసింది, ఈ టెన్షన్ లేకుండా గొడవ లేకుండా. మొత్తం మీద ఈ శిష్యుల పాపంలో 4 వంతులు చేస్తారు ఒకటి చేసిన పాపాన్ని. 4 పావలాలు చేస్తే 1 పావలా తల్లిది, 1 పావలా తండ్రిది, 1 పావలా గురువు గారిది. ఓన్లీ  25% మాత్రమే 10 దాటేలోపు పిల్లవాడిది. 10 నిండిపోయి 11 ఎట్లో గడువు పెడితే ఈ వీళ్ళెవరికీ లేదు, మిగతా బాధ్యత అంతా కూడా వాడిదే. వాడి పాపం వాడి పుణ్యం వాడే అనుభవిస్తాడు, ఎవడు చేస్తే వాడే అనుభవిస్తాడు, తప్పదు. నేను 8 వయస్సులో చేసిన పాపానికి పూర్తి శిక్ష నాకు వేసావు గనక నువ్వు భూలోకంలో దాసీ స్త్రీకి పుట్టి నానా అవమానాలు పడు అన్నాడు. అదిగో ఆ అవమానాలు పడ్డానికి దాసీ దాని గడుపున విదురుడిగా పుట్టాడు మహానుభావుడు ఆయన. ధర్మదేవత, ధర్మరాజు కూడా ధర్మదేవతే, అందుకే అతడు ఇందులో కలిసిపోయాడు. అటువంటి వాడికి దుఃఖం వద్దు అనగా, నాకు అస్సలు వనవాస దుఃఖం లేదు, ఈ ధర్మరాజు దైవమే అది నా దృష్టిలో, ధర్మదేవతయే. ఇంతటి మహానుభావుడు నన్ను నిరంతరం సేవిస్తూ ఉండగా అన్నిటికీ మించి ఏం చేశాం మేము, నిజానికి అపకారం తప్ప ఉపకారం చేయలేదు. అయినా సరే కుంతీదేవి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎంత కళ్ళలో పెట్టుకు చూస్తున్నది. గుడ్డివాళ్లమైన మాకు, పుట్టుగుడ్డి నేను, పెట్టుగుడ్డి మా ఆవిడ, మా ఇద్దరికీ ఈ కుంతి ఆసరా లేకపోతే జీవితముందా? ఆ పుణ్యాత్మురాలు రుణం ఈ సృష్టిలో తీర్చుకోలేం. మానవులలో దేవత్వానికి పరాకాష్ఠ ఈ కుంతి. ఇటువంటి ఉత్తమ స్త్రీ, ఇటువంటి ప్రాణి, ఇటువంటి పవిత్ర స్వరూపాత్మ ఇంకెక్కడా ఉండదు అని పదే పదే పొగిడి, ఆవిడ సేవే మాకు ఆనందకరము, మేము కైవల్యం పొందుతాం.
అనగానే చాలా సంతోషం, నీ తపస్సు బాగా సాగుతోంది, అయినా నా దర్శనం నీకు వృధా అవ్వకూడదు, ఇంతకాలానికి నీ మీద నాకు అభిమానం కలిగింది, ఇంతవరకు ఎప్పుడు నీకేం కావాలో కోరుకోమన్నా అనలేదు, ఇవాళ నా అంతట నేనే నీకేం కావాలో కోరుకోమంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు వేదవ్యాస మహర్షి. నీ దయవల్ల ఏదో తపస్సు చేసుకుని సుఖంగా బతుకుతున్నాం, తిండికి లోటు లేదు తపస్సుకి లోటు లేదు, ఇంకా మాకేం కావాలి, ఏమీ వద్దు, మాకు స్వర్గం వచ్చేలా అనుగ్రహిస్తున్నావు చాలు అన్నట్ట. కాదయ్యా ఇంకేదైనా కోరుకో అన్నాడు ఆయన. నేనేం కోరుకోవాలి, అడవిలో ఉన్నాక నాకేం కళ్ళు అవసరంలా, పళ్ళు అవసరం లేదు, ఇంక ఈ ఒళ్ళు ఎప్పుడు విడిచిపెడదామా అనుకుంటున్నాను, ఇంకొక్కటే ఒక్క కోరిక మిగిలింది, మరి ఏమనుకోనంటే ఆ కోరిక తీరుస్తావా, అడగవయ్యా ఉత్సాహంగా ఉన్నానన్నాడు ఆయన. చచ్చిపోయిన నా కుమారులు అభిమన్యులు మొదలైన వాళ్ళు భీష్ముడు వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలనుంది, చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక్కసారి చూపించవా, భూమికి తీసుకురావా అని అడిగాడు. దివ్య శరీరాలతో ఏ లోకంలో ఉన్నా మా వాళ్ళ రూపంలో నాకు దర్శనమివ్వాలి, ఒక 24 గంటలు మాతో గడపాలి వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం లేదని ఒక చెప్పుకోవాలి, అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది, నీకు అభ్యంతరం లేకపోతే ఈ పని చెయ్యనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. చచ్చిన వాళ్ళంతా ఏమయ్యారో చూడాలనే కోరిక సాధారణంగా ఎవరు కోరరు, ధృతరాష్ట్రుడు కోరగానే గాంధారి పరుగు పరుగుని వచ్చేసి, మావయ్య గారు నాకు అదే కోరిక అండి, ఎంతో కాలం నుంచి మా పెద్ద అబ్బాయి ఏమైపోయాడా, ఎంతకాలమైనా దిక్కుమాల పెద్ద అబ్బాయే, ఈ పిచ్చలు అంత తేలిగ్గా పోవు, అడవిలోకి వెళ్ళినా ముక్కు మూసుకు తపస్సు చేసినా మోక్షానికి తొట్ట తుది కొనకెళ్ళినా మళ్లీ ఈ భవబంధాలు అంత తేలిగ్గా పోవట, అందులో మాతృత్వం తల్లికి బిడ్డల మీద వ్యామోహం అటువంటిది, ఎంత దుర్మార్గుడైనా సరే, అందుకని మా అబ్బాయిని వాళ్ళని చూడాలనుంది, చచ్చే ముందు చూడలేదు కదా వాళ్ళ కళేబరాలు నాకేమో కనపడలేదు అన్నది. కళ్ళకి గంతలు కట్టుకున్నా చూడాలట, గుడ్డాడైనా ఆయనా చూడాలట, అది వాళ్ళ కోరిక. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, అంత కోరిక ఉందా తల్లి, అవునమ్మా, ఎందుకు నీకు కుమారుడు వ్యామోహం, ఒకే కారణం, పరమమునీంద్ర సమరమృత కురువీరుల మా మనముల గోడడుగ భవత్కరుణ వెలయ లోకం బచ్చరు వందగ జోపవే విచిత్రపు మహిమన్. ఏం లేదు, మా మనస్సుల్లో గోడు వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళు సుఖంగా ఉన్నారని తెలుసుకోవాలి, నువ్వు మమ్మల్ని అడిగావు ఏం చూడాలని, ఏముంది మాకున్న కోరికదే, సహజంగా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు నీ దయవల్ల స్వర్గాది లోకాల్లో ఉన్నారని తెలుసు, తెలిసినా సరే ఒక్కసారి కళ్ళారా చూస్తేనే నమ్మమని శాస్త్రం చెబుతున్నది, నువ్వు చెప్పితే విన్నాం, జ్ఞాని విన్నదానినే కాకుండా కళ్ళారా కన్నదానిని సంపూర్ణము అది నిజము అని గ్రహిస్తాడు, అందుకని స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరినీ కిందకి దింపి తీసుకురా, నీ విచిత్రపు మహిమ చూపించు, వాళ్ళని ఒకసారి పూర్తిగా చూడాలి, సంపూర్ణంగా వాళ్ళని చూసిన తర్వాతే మాకు సంతృప్తి కలుగుతుంది. ఇంతలో కుంతీదేవి కూడా ముందుకొచ్చింది, అమ్మాయి నీకేం కావాలన్నాడు ఈయన. నాకు ఇవేం కాదు కానండి, కర్ణుడి గురించి బెంగ, నా సంగతి నీకు తెలియందేముంది, ఇక్కడి వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పలేదు, నా ముఖతహ చెబుతున్నా వినండి పూర్తిగాను, నేను చాలా చిన్నప్పుడు కుంతిభోజుడని ఆయన దగ్గర పెరిగాను, అప్పుడు దుర్వాసుడు శాపాయుధుడు అక్కడికి వచ్చాడు, ఆయనకి సేవ చెయ్యమని మా నాన్నగారు నియమించారు, నేను కూడా నియోగించగానే ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేశాను, నా సేవకి మెచ్చుకున్నాడు దుర్వాసుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, నేనేం వద్దన్నాను, వినిపించుకోకుండా ఒక దివ్య మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రం జపం చేస్తే ఎవడిని ఉద్దేశించి జపం చేస్తే వాడు దిగొచ్చి నాకు సంతానమిస్తాడు అని చెప్పాడు, నేను ఆ మంత్రాన్ని వద్దంటే వినిపించుకోకుండా స్వీకరించకపోతే తంతానన్నాడు ఆయన, దాంతో భయం వేసి ఆ మంత్రం స్వీకరించాను, ఆయన వెళ్ళిపోగానే ఈ మంత్రం ఎటువంటిదో పరీక్షించాలనే కోరికతో సూర్యుడిని ధ్యానం చేశాను, సూర్యుడు వచ్చాడు, బాబు కేవలం మంత్ర మహిమ పరీక్షించడానికి ధ్యానం చేశాను, నాకు పొరపాటును కూడా కోరికలు లేవు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా, నువ్వు మంత్రం జపించి నన్ను పిలిచావు గనక నీకు కొడుకుని ఇవ్వవలసిందే, నువ్వు కొడుకుని స్వీకరించకపోతే ఈ మంత్రం ఇచ్చిన దుర్వాసుని నిన్ను కూడా భస్మం చేస్తాను శపిస్తానన్నాడు సూర్యుడు. అయ్యో నేనేమైనా పర్వాలా, నాకు మంత్రమిచ్చిన గురువుగారు బాగుండాలనే కోరికతోటి నేను తప్పనిసరి సరే పిల్లాన్ని ఇమ్మన్నాను, అప్పుడు ఆయన నాకు కర్ణుణ్ణి ప్రసాదించాడు కవచకుండలాలతో, బాలికని కుర్రాడి ఇంట్లో ఉంటే ప్రమాదం, కన్యాత్వం దోషణం కాకూడదు, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మనస్సుని చిక్కబొట్టుకుని అందులో మరీ బాలికని గనక 9-10 ఏళ్ల వయస్సు కలిగిందని గనక ఆ పిల్లవాడిని గంగలో విడిచిపెట్టాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరిగ్గా ఒక్కరోజు నిద్రపోతే ఒట్టంది ఆవిడ పాపం.
పాపమయ్యే కాకుండే అప్పని తలనుంచి అళ్ళుకు చూడుదు మద్భయమపనయింపుడు అతుల కరుణ నిక్కుడు వృద్ధునభిమతమును సఫలముగ చేయుడు ఇవి నాకు సద్ధరములు.
అది పాపమో కాదు కాని అది తలుచుకుని అనుక్షణం అళ్ళుకు చుండుదు, రోజు ఉలిక్కి పడుతూనే ఉంటాను, దుఃఖిస్తూనే ఉన్నాను, నేను సరిగ్గా తిండి తినలేదు. ఇప్పుడు చెప్పింది నా తన మానసిక బాధ. పెళ్ళైన, ఈ భర్త పోయిన, పిల్లలు అడవిలో ఉన్నా, ఇవన్నిటికంటే ప్రతిదినము రాత్రి పడుకునే ముందు 3-4 గంటల కాలం ఏకధాటిన నా కుమారుడే గుర్తుకొచ్చేవాడు. నా యావజ్జీవితం ఇదొక చిత్రహింస అనుభవించాను. ఈ చిత్రహింస ఈ సృష్టిలో ఏ తల్లికి వద్దు. పసిబాపని నదిలో తోసేశాను, వాడు కనపడినా చెప్పడానికి వీల్లేని దుస్థితిలో పడిపోయాను. నా కొడుకే నా కొడుకుని చంపుతూ ఉంటే ఎంత బాధపడ్డానో తండ్రి నీకు తెలుసు. అతుల కరుణతో అది తప్పో కాదో చెప్పు, నేను చేసింది పాపం కాదు అని నువ్వు చెబితే సంతోషిస్తాను, పాపమైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దాంతోపాటుగా కర్ణుడికి సద్గతులు కలగాలి, వాణ్ణి ఒక్కసారి చూడాలి, నా పాపాలు ఏమైనా ఉంటే అవి ప్రక్షాళన చెయ్యి అని పాపం గద్గద స్వరంతో కుంతీదేవి అనగానే వ్యాసుడు, అమ్మ ఇంతకాలం ఇంత బాధ అనుభవించావా, ఒక్కసారి కూడా ఎవరికీ చెప్పుకోకుండా, నీ యావజ్జీవితం ఇంత నరకం ఎక్కడ అనుభవించాక, ఇంక చచ్చాక నీకు నరకం ఎక్కడిది, అందులో నీ దోషం ఏమీ లేదు, ఇదంతా విధి లిఖితం, బ్రహ్మదేవుడు ఈ భారత యుద్ధం ఇలా జరగాలని రాశాడు, అందుకే సూర్యుడు నీకు కొడుకునిచ్చాడు, ఆ కొడుకు నీకు దూరం అయ్యాడు, నువ్వు తెలియక ఇదంతా నీ తప్పో ఒప్పు అనుకున్నావు, నువ్వు నిర్దోషివి, నీ అంత జ్ఞానం మరెవరికీ లేదు, నీవు ఎవరితో వైరం లేని దానివి, ప్రతి వ్యక్తిని ప్రాణిని పరమాత్మగా చూసిన దానివి, మహాసాధకురాలివి, తల్లిగా తండ్రిగా దేవతగా 3 బాధ్యతలు నిర్వహించావు, నువ్వు తల్లిగా పోషించావు, తండ్రిగా ధైర్యం చెప్పావు పిల్లలకి, దేవతాస్వరూపిణివై ఈ కురువృద్ధుల్ని గౌరవిస్తున్నావు, కృష్ణుణ్ణి భక్తితో పూజించిన మహాత్మురాలివి, నీకే దోషం లేదు. అయినా ఒక రహస్యం చెబుతున్నాను, ఎవరు ఎవరి కోసం పుట్టారనుకుంటున్నావు? దుర్యోధనుడు కలిపురుషుడంశతో పుట్టాడు, ఈ ధృతరాష్ట్రుడు హంసుడు అనే ఒక గంధర్వుడే ఈ రూపంలో పుట్టాడు, సాక్షాత్తు వాసుదేవుడు కృష్ణుడిగా పుట్టాడు, ద్వాపర పురుషుడు అంశతో శకుని పుట్టాడు, శకుని అంటే ద్వాపర పురుషుడు, సూర్యుడు అంశతో కర్ణుడు పుట్టాడు, ఇంద్రాంశతో అర్జునుడు పుట్టాడు, ధర్మజాంశతో సాక్షాత్తు ధర్మరాజు యమధర్మరాజు గారి అంశతో ఈ ధర్మరాజు పుట్టాడు, వాయుదేవుడి అంశతో భీముడు పుట్టాడు, అశ్వినీ దేవతలు నకుల సహదేవులుగా తమ అంశలతో జన్మించారు, ఇలా అందరూ తమ తమ అంశలతో పుట్టిన దేవతలే, ఎవరు ఎవరిని చంపేది లేదు చచ్చేది లేదు, ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముడి ఒక అద్భుతమైన దివ్య లీల నాటకం. కాబట్టి దీనికోసం మనస్సులో దుఃఖం చెందద్దు. అన్ని పల్లికి నీ మనం బుల్లవన్నట సమస్తంబు పుచ్చివైచెదా, నాతో చనుదేడు మీరు గంగకు కనియదరని తెగిన బంధుగణముల నచటం. ఈ విధంగా అందరికీ దుఃఖం తొలగించాడు. ఇంకా అంతో ఎంతో దుఃఖంతో ఉన్నాడు ఈ ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇతని దుఃఖం తక్కిన వాళ్ళ దుఃఖం తొలగిస్తాను. ఇక్కడ చాలామంది ధర్మరాజుతో పాటు చచ్చిపోయిన భర్తలను చూసుకోవాలనే కోరిక కలిగిన విధవులు ఉన్నారు. మరి అందరికీ భార్యలు ఉన్నారు, భర్తలు పోయారు కదా. ఉత్తరం ఉంది, ఓ పక్కనేమో దుర్యోధనుడి భార్యలు, ఇంకా 100 మంది భార్యలు, చచ్చిపోయిన యోధుల భార్యలు, కర్ణుడి భార్య, వీళ్ళందరూ ఉన్నారు, హేమహేమీలు. అందరికీ లోపల ధృతరాష్ట్రుడి కోరిక కోరగానే బ్రహ్మానందం కలిగింది, ఈ వంకతో భర్తల్ని మళ్లీ చూడొచ్చని. కాబట్టి అందరికీ లోపల ఉన్న దుఃఖం తొలగించి చచ్చిన వారందరినీ చూపిస్తాను, రండి నా మహామహిమ చూద్దురుగాని, గంగానదీ తీరానికి రండి, గంగలో చూపిస్తాను, యమునా నదిలో కాదు అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని, ఇదిగో సుఖస్థలం అనే ప్రదేశం, ఆ కురుక్షేత్రానికి 1-4 గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది గంగానది, అక్కడికి తీసుకెళ్లాడు. చచ్చిపోయిన బంధువులందరినీ చూపించడం కోసం ఈ మిగిలిన బంధువులందరినీ వెంట పెట్టుకుని అక్కడికి తీసుకెళ్లాడు. అందరూ కాలినడకన వెళ్లారు. క్రమంగా చీకటి పడుతూ ఉండగా గంగకి చేరారు. అతి కష్టం మీద అక్కడికి చేరిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇంచేతంటే ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా. ఆయన ఏమన్నాడు, ఈ రాత్రి ఇక్కడే మీరు దర్భలు వేసుకుని పడుకోండి, లేదా చెట్ల కింద పడుకోండి, ఈ రాత్రి అంతా ధ్యానం చేసుకోండి, రేపు చూపిస్తాను, చీకట్లో చూపించకూడదు అదంతా. కాబట్టి రేపటిదాకా ఆగండి అన్నట్ట. ఓ అరే బాబు మళ్ళీ రేపటిదాకా ఆగలరా బాబు, మన వాళ్ళని చూడాలనే కోరికతో ఉన్నాం, తహతహలాడుతున్నాం అనుకున్న వాళ్ళంతా ఆ రాత్రి గడిపారు. అక్కడ చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఆ రాత్రి కాళరాత్రిలో గడిచిందిట. ఓ పట్టణ గడవదు, ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామని ఆత్రం అన్నమాట. అందుకని అతి కష్టం మీద రాత్రి గడిచింది, మొత్తం మీద తెల్లారింది. పొద్దుటే వేదవ్యాసులు స్వయంగా గంగలో పీకలోతూరుకు దిగాడు. పీకలోతూరుకు వెళ్ళి భక్తితో జపం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యుడికి, ఆ తర్వాత ఓ చచ్చిపోయిన మృతులారా, భీష్మ ద్రోణ శల్యాదుల్లారా, జయద్రథ దుర్యోధనాదుల్లారా అని అందరినీ కూడా, భారత యుద్ధంలో ఎందరు చచ్చారో అందరూ ఇక్కడికి తిరిగి రండి ఆవాహయామి అన్నట్ట. అప్పుడు జరిగింది తమాషా. రివ్వుమంటూ ఆకాశంలో పెద్ద పెద్ద విమానాలు శబ్దాలయ్యాయి, కలకలా శబ్దాలు మొదలయ్యాయి. ఒకళ్ళిద్దరు ఉంటేనే గందరగోళం, అటువంటిది కొన్ని వేల మంది వస్తూ ఉంటే కిక్కురు మనకుండా ఎలా వస్తారు వాళ్ళంతాను. రైల్వే స్టేషన్లో తయారైపోయింది అది. దివ్యమాల్యములను దివ్యాంబరంబులు దివ్యభూషణములు దివ్య లేపనములు చెన్నుజేయ తమ మిత్ర సుభట సందోహములను తారుతో చిరధిప. మహానుభావులంతా చచ్చిన వాళ్ళంతా ప్రత్యక్షమైపోయారు. దుర్యోధన దుశ్శాసన దుష్ప్రహర్ష వికర్ణ వివింశాది కురుకుమారులు, జయద్రథుడు, శకుని, శకుని కొడుకు ఉలూకుడు, ద్రోణాచార్యుల వారు, ఆయన బంధుగణము, ఇంకా భీష్ముడు, వసువులు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా మంచి అద్భుతమైన దివ్య శరీరాలతో, దేవతా శరీరాలతో, దేవతా శరీరాలతో ఉన్న దుర్యోధనుడు దుర్యోధనుడే, భీష్ముడు భీష్ముడే అని అర్థమవుతోంది వాళ్ళకి. అలా ఉన్నారన్నమాట, పోలికలు పోకుండా. మంచి దండలు వేసుకున్నారు, తెల్లని వస్త్రాలు ధరించారు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నారు, పరమ సౌందర్యంతో ఉన్నారు. బతికున్నప్పటికంటే చచ్చాక అందం ఎక్కువ ఉంటుందిలేండి, అందుకని ఎంత పూర్వం ఏనాడు లేని దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తున్నారట. బతికుండగా కళ్ళదోడు కావాలి, చచ్చాక కళ్ళదోడు ఎందుకు ఇంకా, అందుకని ఆ లోకానికి వెడితే సుఖం అన్నారనమాట. ఈ దిక్కుమాలను కళ్ళదోడు అనేది మానవులేగి లేకుండా ఏనాడు భగవంతుడు చేస్తాడని చూస్తూ ఉంటాను నేను. అంచేత ఇవేమీ లేకుండా మాంచి సౌందర్యంతో సుభట సందోహాలతో మొత్తం అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక్కడికి కూడా జుట్టు ఊడిపోవడం లేదు, బట్టతలు లేవు, కళ్ళుల్లో తేడా లేదు, ఒంటిలో తేడా లేదు. మంచి అద్భుత అపూర్వ లావణ్యంతో సౌందర్యంతో ధగధగధగలాడిపోతున్నారనమాట. కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ముందే పోయాయి. బతికున్నప్పుడు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు వెకిలివాగుడు తప్ప ఇంకా మరణించాక అవే ఉంటాయి. అందువల్ల పవిత్ర వృత్తులతో వచ్చారట. ఇది చూడలేడుగా పాపం ధృతరాష్ట్రుడు. అందుకని నాన్నగారండి ఏమిటండి ఈ కలకలం అన్నాడు. మీ వాళ్ళు వచ్చారోయ్ అని వెంటనే ఆయన కంటి మీద చెయ్యి పెట్టి ఇలా నిమిరేట. దివ్య దృష్టి వచ్చింది గుడ్డే ఆయనకి కాస్త. పూర్వం శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో దివ్య దృష్టి ఇచ్చినట్టే ఇప్పుడు వ్యాసుడు కూడా దివ్య దృష్టి ఇచ్చాడు. ఇంకా చూడు, నాయన దుర్యోధన వచ్చావట్రోయ్, ఓరి దుశ్శాసన వచ్చావట్రోయ్, దుష్ప్రహర్ష వచ్చావా, వివింశతి వచ్చావా అంటూ వాళ్ళందరినీ దుర్జయ వచ్చావా అని పేరు పేరున పిలిచి కౌగిలించుకుంటూ ఉంటే వీళ్ళ ఆయన ఇలా అనగానే ఆవిడికి చూడాలనిపించింది గాంధారికి. వెంటనే ఏం చేసింది, పట్టి తీసేసింది. ఆవిడ మొట్టమొదటిసారి కళ్ళగంత తీసింది. ఇదే మహాభారత యుద్ధంలో ఇది హైలైట్ అనమాట. ఒక్కసారి పెళ్లికి ముందు కళ్ళకి గంత కట్టాక మళ్లీ తీలేదు. చచ్చిపోయిన కొడుకుల్ని చూడడానికి కూడా, శవాళ్ళు చూడడానికి కూడా కళ్ళగంతలు తీలేదు. కళ్ళ గంతల్లోంచి చూసిందన్నారు ఆవిడ దివ్య దృష్టితో. కానీ ఇప్పుడు మాత్రం కళ్ళగంత తీసేసింది మొట్టమొదటిసారిగా. ఈ గంత తీస్తే ఎక్కువ కాలం బతకదని చెప్పారు ఆవిడకి చాలా కాలం క్రితమే. మహాత్ములైన పతివ్రతలు చెప్పారట, ఈ కళ్ళగంత నువ్వు ధరించినంతకాలం నువ్వు ఉంటావు, ఇది తీశాక ఇంక అట్టే కాలం ఉండవు, ఏడాదికో ఎప్పుడో వెళ్ళిపోతావని చెప్పారు. ఆ పోయే కాలం దగ్గరకు వచ్చే ఆవిడ కళ్ళగంత కూడా తీసింది. మొత్తం అందరినీ చూసింది, కౌగిలించుకుని పులకించిపోయింది. ఇంకా కుంతి కర్ణుని దగ్గరికి తీసుకుంది. ధర్మరాజాదులందరూ బతికుండగా ఈ మహానుభావుణ్ణి శత్రువుని భావించామని కౌగిలించేసుకున్నారు. కర్ణుడికి ఆ పూట అఖండమైన స్వాగతం చెప్పేశారు. వీళ్ళంతా కలిసి పూజించేశారు. అర్జునుడు ప్రేమించాడు, భీముడు సొంత సోదరుడని తెలిసింది కదా పశ్చాత్తాపంతో ఉండి అద్భుతమైనటువంటి స్వాగతం చెప్పారు, పూజలు చేశారు. ఇంకా అభిమన్యుడిని చూసింది సుభద్ర, పొంగిపోయింది. ఇలా చచ్చిపోయిన వాళ్ళని చూచి ఉత్తరాకుమారి కూడా ఏమండో వచ్చేశారా వచ్చేశారా అని ఆయన పిలిచి మామిడి పళ్ళు మాయించి బంగినిపల్లి మామిడి పళ్ళు పెట్టింది. దిక్కుమాలను పచ్చి మామిడి పళ్ళు పెడితే వాళ్ళు కడుపు నొప్పి వస్తుంది. అందుకని అలా కాకుండా బాగా పండిన మామిడి పళ్ళు, పురుగులు లేనటువంటి మంచి బంగినిపల్లి మామిడి పళ్ళు కూడా పెట్టింది ఆవిడ. ఈ విధంగా అందరూ కూడా కూర్చున్నారట. అన్నగి పెనగి నాడల్ల ఇచ్చాను రూప వృత్తి వర్తిల్లు తుండిరి విధము సకల జనుల అద్భుత రసము నమును గజేసే ఏ మనగవచ్చు
ఏమనగవచ్చు ఆ సంయమీంద్రుమహిమ.
ఆ రోజంతా ఒకళ్ళొకళ్ళు కౌగులించుకోవడాలు, కబుర్లు చెప్పుకోవడాలు ఆనందంతో గడిచిపోయిందట. ఇంకా మామూలు ప్రేమ కాదు, అపూర్వమైన ప్రేమతో గడిచిపోయారు. అయ్యా, ఆ ఇంతమంది చచ్చిపోయిన జనాల్ని చూసినటువంటి జనులు అనుకున్నారట, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి వచ్చేశారు, అడవుల్లోంచి వచ్చారు, ఈ శతయోపాశ్రమం నుంచి ఋషులు వచ్చేశారు, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా వ్యాసుడు అందరినీ చూపిస్తాడనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారట. ఆఖరికి చేపలు పట్టుకునే వాళ్ళు కూడా వచ్చి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఏమనమంటావు జనమేజయ్య, ఆ వేదవ్యాసుని మహామహిమ, ఈ సృష్టిలో ఎవడైనా ఇంతమంది చచ్చిన వాళ్ళని తీసుకొస్తాడా? మహాయితో ఒక్కడిని బతికిస్తాడు. ఆ పూట విష్ణుస్వరూపుడు గనక పరమపూజ్యుడు, సంయమీంద్రుడు, నిజమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన పూజ్యుడు కాబట్టి వేదవ్యాసుడు వీళ్ళందరినీ తీసుకొచ్చేశాడు, అందరినీ చూపించాడు. 24 గంటల కాలం వీళ్ళందరూ హాయిగా కలిసిమెలిసి ఉన్నారట. సూర్యోదయ సమయంలో వచ్చారు, మర్నాడు సూర్యోదయం దాకా ఆ రాత్రి అందరూ కబుర్లు చెప్పుకున్నారు. విందులు వినోదాలు ఒకటేమిటి, వ్యాసుడి ధర్మమానని స్వర్గలోకానికి సంబంధించిన విందు భోజనాలు వచ్చాయి, అవన్నీ నోట్లో పెట్టుకుతున్నారు. దిక్కుమాలం బంగిరిపిల్లి మామిడికాయలు కాకుండా మంచి పళ్ళు తిన్నారు, శుభ్రంగా తిన్నారు, కడుపు నొప్పులు లేకుండా సుఖంగా బ్రతికారు. హాయిగా సుఖంగా రాత్రి అంతా గడిపిన తర్వాత పొద్దుటే ఇక మేము వెళ్ళొస్తామన్నారు. చూస్తూ ఉండగా అందరూ ఆ నీళ్లలో బుడుంగను వెలగడం మాయమైపోవడం, బుడుంగ్ 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 కుడుంగ్ అయిపోయింది, బుడుంగను వెలగడతారు మాయమైపోతున్నారట. అప్పుడు వేదవ్యాసుడు ఈ మహిమను చూసిన వాళ్లతో, ఎవర్రా మీలో కొంతమంది మా ఆయన చచ్చిపోతే మేము ఎందుకు బతకడం అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీ వాళ్ళంతా స్వర్గంలో ఎంత సుఖంగా ఉన్నారో మీకు అర్థమైంది కదా, ధృతరాష్ట్ర నువ్వు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ సౌఖ్యంతో మీ వాళ్ళు ఉన్నారని కనిపెట్టావు కదా, ఇప్పుడు మీ అందరికీ ఒక వరం ఇస్తున్నాను, ఎవరైనా మీ వాళ్లతో స్వర్గానికి వెళ్లాలనుకుంటే నా కళ్ళ ముందు గంగలో మొలగండి, మీ వాళ్లతో వెళ్ళిపోతారు అనగానే వెంటనే దుర్యోధనుడి భార్య టింగ్ నేను వెళ్ళి మునుగుతానండి అంది, మునిగింది. మునిగి మునగగానే దేవతారూపం ధరించి వ్యాసానికి నమస్కారం అని భర్త గారి వెంట వెళ్ళిపోయింది. అలాగే దుశ్శాసనుడి భార్య ఇంకా సమస్తమైనటువంటి వాళ్ళు కూడా తమ భర్తలతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారట. ధైర్యం లేని వాళ్ళంతా ఉండిపోయారు. ఇంకా భూలోకంలో ఉందాం, భూలోకంలో మళ్ళీ చక్క జీడిపప్పు ఒకటి తిందాం అనుకున్నటువంటి వాళ్ళంతా ఎక్కడ ఉండిపోయారు, కాదు స్వర్గలోకంలో అమృత సుఖాలు అనుభవించాలనుకున్న వాళ్ళంతా అందులో మొలగడం, భార్యలైతే భర్తల వెంట, భర్తలైతే భార్యల వెంట ఇలా వెళ్ళిపోయారట. అంటే కొంతమంది ఆడవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా వచ్చారు ఈ సమయంలో. యుద్ధరంగంలో పొరపాటున సేవకి వెళ్ళి చచ్చిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్లకు వెంట భర్తలు అనుసరించారు. ఈ విధంగా అపార మహిమతో కొన్ని వేల మంది చచ్చిపోయినటువంటి వాళ్ళ భార్యలందరినీ స్వర్గానికి పంపేశాడు. ఇది ఇంకా గొప్ప విషయం. చచ్చిన వాళ్ళని తీసుకొచ్చాడు, నీళ్లలో మునిగిన వాడు ఒక బుడుంగను మునగడం, టక్కన పైకి వెళ్ళిపోవడం, కళ్ళ ముందు చూస్తూ ఉండగా దివ్య రూపం ధరించి పైగా, ఆ వెళ్లడం కనపడకుండా వెళ్లడం కాదట, అద్భుతమైన దేవతారూపమును ధరించి వెళ్లడం ప్రతి ప్రాణి చూశారు ఆ పూట. ఇది వ్యాసుని గొప్పతనం అంటే. ఇలా అందరినీ గంగలో ముంచి వారందరినీ స్వర్గలోకానికి పంపాడు. దాంతో భూలోకంలో భర్తలకి దూరమై ఏడుస్తున్న వాళ్ళందరికీ శోకాలు పోయి హాయిగా వెళ్ళిపోయారు. ఇక చూడు ధృతరాష్ట్రుడు పొంగిపోయి, ఈ కోడళ్లు యావజ్జీవితం వైధవ్యంతో అలమటించిపోతారనుకున్నాం, మా కళ్ళ ముందు వీరందరినీ కూడా భర్తలతో పాటు స్వర్గానికి పంపావు తండ్రి అని మొక్కాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఫలశ్రుతి ఉంది, చాలా అరుదుగా ఫలశ్రుతి రాస్తూ ఉంటాడు కొన్ని కొన్ని చోట్ల. ఇక్కడ జనమేజయుడితో వైశంపాయనుడు కథని మధ్యలో ఆపి, జనమేజయ నువ్వు ఈ కథ విన్నావు కదా, దీన్ని వినడం వల్ల ఎంత లాభం ఉందో చెబుతున్నావు వినని ఆపి మరీ చెప్పాడు. జననాథ ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన వే విధముల పరమ ప్రియములిందు పరలోకమున సంభవించు మనమున కించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు అనాయాసమున ఆమయాపగమము కలుగు భూదేవని కాయంబునకు దీని తగ వినిపించిన ధార్మికులకు అవ్యయానంద సంప్రాప్తి ఆవహిల్లు తత్పరత కొనియాడిన దైవతములు నీచ దశ పొందకుండంగా కాచి తిరిగి మేలునర్తురు భరత భూపాలవర్య. జనమేజయ మహారాజా, ఇది అత్యద్భుత ఘట్టం. చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తమ ప్రియులతో కలిపిన దివ్య కథ, ఇష్టమైన వాళ్ళు తిరిగి కలుసుకున్న కథ, దీనిని విన్నా ముందు వినినా అన్నాడు. శ్రవణం గొప్పదెప్పుడైనా, ఇంకా
పఠించినా చదివినా కొన్ని వేల రకాల సుఖాలు పొందుతారు. ఇక్కడ పరమప్రియం పొందుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడానికి దీన్ని పారాయణ చెయ్యాలట. పెళ్ళి అవ్వక బాధపడిపోతున్న వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళవుతుందన్నారు. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ, ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళేమో ఉండ్రాజవరంలో ఉద్యోగం చేసుకుంటారు. ఈ దిక్మాల ఉద్యోగం వంకతోటి చాలామంది విడిపోతున్నారు. ఆవిడ అక్కడే రానంటుంది, ఈయన వెళ్ళలేడు. అలా విడిపోతున్న వాళ్ళు ఒకే చోట కలుసుకుంటారు. మళ్ళీ ఈ లోకంలో సుఖమే కాకుండా పరలోకమున సంభవించు శాశ్వతమైన స్వర్గం వస్తుంది. మనస్సులో ఇంత దుఃఖం ఉంటే ఆ దుఃఖం పోతుంది. బంధువులు విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు. ఇక శరీరం హాయిగా విడిచిపెడతారట, అనాయాసంగా శరీరం విడిచిపెడతారు. ఉన్నంతకాలం ఆయాసం ఉండదు. అన్నిటికంటే చచ్చేటప్పుడు సుఖంగా వెళ్ళడం చాలా గొప్పది కదా. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని ఏనాడో చెప్పాడు మహానుభావుడు. అందువల్ల హాయిగా శరీరం విడిచిపెడతారు. ఆమయ అపగమము, ఆమయము అంటే రోగం, రోగాలన్నీ తొలగిస్తుంది. ఇది చివరి క్షణాలలో మంచం మీద అని తీసుకుని చచ్చిపోవడం దరిద్రం. ఆ రోగాలు లేకుండా వెళ్ళిపోతాడు కూడా. ఇంకా బ్రాహ్మణోత్తములకి దీనిని వినిపించిన అటువంటి పుణ్యాత్ములకి అవ్యయానందం, తరగని ఆనందం కలుగుతుంది. ఆనందం కూడా ఇవాళ ఉండి రేపు పోవచ్చు. కొంతమందికి ఇవాళ దుఃఖం, రేపు సుఖం, మళ్ళీ ఎల్లుండి దుఃఖం, ఇంకో రోజు సుఖం. ఓ రోజు సుఖం ఉంటే ఓ రోజు దుఃఖం, ఓ రోజు ఆనందం అయితే మరో రోజు బాధ. అలా ఉండదు. ఇది భక్తితో నమ్మి వింటే అవ్యయానందం కలుగుతుంది. దీనిని తత్పరతో కొనియాడిన, నమ్మి కొనియాడితే ఈ ఘట్టం చాలా గొప్పది అని మనస్సులో పదే పదే తలుచుకుంటే అప్పుడు దేవతలు వీళ్ళని జీవితంలో నీచదశ పొందకుండా రక్షిస్తారట. నీచదశ రాదు. ఇటువంటి వాళ్ళు సక్రమంగా పెళ్లిళ్ళు చేసుకుని సక్రమంగా సంతానానికని జీవితమంతా సక్రమంగా గడిపి వెళ్ళిపోతారు. అంతేగాని వదినలను పెళ్లి చేసుకోవడం, ఈ భార్య వెళ్ళిపోతే ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకోవడం, ఇటువంటి నీచ స్థితులు ఏమి ఆయనకి పొరపాటును కూడా కలగనబడు. ఏది నమ్మి చదివితే. కానీ మూర్ఖులు కొందరు దీని నమ్మరు. ఆ మాట కూడా అన్నాడు అక్కడ. తిరిగి మేలునర్తురు భరత పూపాలవర్య, యావజ్జీవితం వాళ్ళకి సుఖమే ఇస్తారు దేవతలంతా. వీళ్ళకి నీచ దశ రాకుండా చూసుకుంటారు. మేము నమ్మమంటే ఏం చేస్తాం దీన్ని? నమ్మము అన్నవాడికి ఇదేం ప్రశ్న లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుడు ఉన్నాడని నమ్మాం. ఇవన్నీ ట్యాట్ అండి, ఒట్టి మాటలండి, ఊరికే ఒక కథలండి అన్నకున్నవాళ్ళు, వాళ్ళ కర్మయోగం వాళ్ళదే. కానీ భక్తి శ్రద్ధలతో నమ్మి చేసిన వారికి సకల శుభాలు ప్రసాదిస్తారు. అంత గొప్ప దివ్య కథ ఇది. నచైవ ఇష్ట వియోజనం అన్నాడు వేదవ్యాసుడు మూలంలో. అంటే తను ఇష్టపడిన బంధువులతో వాడికి ఎప్పుడూ వియోగం ఉండదు, తన వాళ్లతో కలిసే సుఖంగా ఉంటాడు. విన్నావు కదా అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పి, ఇక ధృతరాష్ట్రుడు ఇలా అందరినీ సాగనంపి వెళ్లాలనుకున్న వాళ్ళకి స్వర్గమిచ్చి, ఇక మునులారా మీ దారిని మీరు తపస్సుకి పండి అని తాను కూడా వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆశ్రమానికి వచ్చేశాడు. వేదవ్యాసుడు ధృతరాష్ట్రునితో, ఏమై నీ కొడుకులందరినీ సుఖంగా ఉండడం చూశావు కదా, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ సుఖములతో ఉన్నారా లేదా, నీ మనస్సుకి ఎక్కిందా లేదా ఈ దృశ్యం అనగానే, బ్రహ్మానందం కలిగిందయ్యా, ఇంకింత దీనికి పదే పదే ఏం చెప్పగలను అన్నట్ట. ధర్మరాజు గారు ఇంతకాలం ఉన్నాడు, ఇప్పుడే వచ్చి నెల్లాళ్ళైపోతోంది, ఇంకెంతకంటే ఇక్కడ ఉండకూడదు, అసలే అక్కడ ఏ క్షణమైనా చూసి శత్రువులు అపకారం చేయడానికి పొంచి ఉండొచ్చు, ఇంత పూర్వం భారత యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ యొక్క బంధువులు ఉంటారు కాబట్టి ఇక అతన్ని పంపించేయి అనగానే ధర్మరాజుని పిలిచాడు ధృతరాష్ట్రుడు. ఒక రోజున వేదవ్యాసుని మాట విన్నావు కదా, ఇంకా నువ్వు కూడా ఇక్కడ ఉండడం న్యాయం కాదు, నా కోరికలన్నీ కడతీరే అయిపోయాయి, కొంత మనస్సులో ఉన్న దుఃఖం కూడా ఈ దెబ్బతో పోయింది, ఇక నీవు రాజ్యపాలన చెయ్యి, నేను తపస్సు చేసుకుంటాను. వెళ్ళి రానగానే ధర్మరాజు, తండ్రి నేను నిన్ను వదిలి వెళ్ళలేను, నాకు తపస్సే ఇష్టం, ఈ భీముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను, లేదా నీ కుమారుడు యూత్సుడు ఎక్కడ ఉండనే ఉన్నాడు, నీ కొడుకుల్ని చంపిన పాపానికి నీ ఆఖరి కొడుకుని యూత్సుణ్ణి రాజుని చేస్తాను, మేమంతా ఇక్కడ ఉంటాం అనగానే, అబ్బే నాయన ఈ మాట పదే పదే అని నన్ను దుఃఖ పెట్టకు, నీకు ముందే కర్తవ్య బోధ చేశాను, ఇక వెళ్ళిరా అన్నట్ట. తపము నెడల్మది యమతి తప్పరగా ఉన్నదా నీ కోర్తు నీ వపగత ఖేదమాన సుడవై నన్ను ఇందతి నిష్టనంద పంచి పురజనంబు సమ్మదము చెందగా సైనికులుల్లసల్లగా నృపవర ఏగి రాజ్యభర నిర్వహణం బొనరింపునావుడు. ఇంక నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఉంటే నాకు వచ్చే నష్టం చెప్పమంటావా, ఎక్కువసేపు తపస్సు చేయలేకపోతున్నాను,
నువ్వు రాని నెల క్రితం వరకు తపస్సులోనే గడిపాను, నాకు మళ్లీ సుఖదుఖాలకు అతీతంగా ఉన్నాను, ఇప్పుడు అందులోకి లాక్కొచ్చావు, చాలా సంతోషం. వేదవ్యాసుల వారు అన్నీ చూపించటం వల్ల నీ రాక వల్ల మేలే, కానీ ఎక్కువ కాలం నువ్వుంటే నిన్ను చూస్తూ తపస్సు మర్చిపోతున్నాను. కుంతి పరిస్థితి అలాగే ఉంది. అసలు బంధువులు ఎదురుగుండా పెట్టుకుని అందరితో కలిసి సన్యాసం ఏమిటి? అసలు ఇవన్నీ అతీతంగా వెళ్లాలని శాస్త్రం చెబుతున్నది. నీ దారిని నువ్వు వెళ్ళి రాజ్యధర్మాన్ని మనస్సులో పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజా పరిపాలన చెయ్యి. నీ ధర్మం నీది, నా ధర్మం నాది. 70 సంవత్సరాల వయస్సు వాడి ధర్మం, 7 ఏళ్ల వయస్సు వాడి ధర్మం ఒకటలా అవుతుంది. అన్నీ ఉడిగిన వాళ్ళం మేము, అసలైన రాజ్యభారం వహించవలసిన మహానుభావులు మీరు. అనగా ఓ పని చేద్దాం, నేనే ఇక్కడుండి మీకు సాయం చేస్తాను, మా అమ్మ అంటే నాకు ఇష్టం, అమ్మకి సేవ చేస్తాను, వీళ్ళందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు సహదేవుడు వచ్చి అమ్మను వదిలి వెళ్ళలేకపోతున్నానని మళ్ళీ ఆవిడ కౌగిలించుకుని కాసేపు దుఃఖించింది. చివరికి ఆయన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేనుంటానంటే నేనుంటానని ఇప్పటికే ఒక రోజంతా నా తపస్సు అర్థం చేశారు నాయన, ఈ వయస్సులోకి మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు, భవబంధాలకు అతీతంగా ఇక్కడ ఉండనివ్వండి. శాస్త్ర ప్రకారంగా సాధకుణ్ణి ముందు బంధువులు అడ్డం కొడతారు వద్దని, ఆ తర్వాత ఏమిటి దేవతలు పరీక్షిస్తారు, రాక్షసులు పరీక్షిస్తారు, ఇవయ్యాక ఆత్మభ్రాంతి కలుగుతుంది, ఈ భ్రాంతి కలిగితేనే కైవల్యం వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దని బంధుప్రీతితో ఆపుతావు, ఆపితే నేను ఏదో రకంగా తప్పించుకున్నా మళ్లీ పట్టుకున్నావు, నిన్ను తప్పుకోవాలి, దేవతలు పెట్టే పరీక్షలు జయించాలి, రాక్షస పరీక్ష తట్టుకోవాలి, ఆత్మభ్రాంతి వ్యాసుడు ఎలాగో తొలగించాడు, ఉన్న భ్రాంతి కాస్త కొడుకుల మీద ఉన్న వ్యామోహం, కాబట్టి నన్ను సాధకుడిగా శరీరం విడిచిపెట్టనయ్యి, వెళ్ళిపొమ్మనగానే ఇంకా తప్పనిసరి పాండవులు తమ సైన్యాన్ని వెంట పెట్టుకుని తిరిగి హస్తినికి వచ్చేశారట. చన్ని పర్రి జన్న ముళ్ళు పౌరుళ్ళు నన్ను మోదము తోడగొల్లు వన్నరి గిరి నగరం బున్నకున్ కన్నుల పండువు జనపదము జనం బొనర్ప జన సంస్తుత్య. తిరిగి తమ నగరానికి చేరారు. అక్కడున్న పౌరులు బ్రహ్మానందంతో పొగిడారు అమ్మయ్య వచ్చావానని, అందరూ సేవించారు. నగరానికి ఆయన రావడంతో కన్నుల పండుగ అయిందిట అక్కడ వాళ్ళందరికీ కూడా. ఆ నగరం కూడా ఆ జనపదాలు కూడా దారి పొడుగుతా కన్నుల పండుగగానే ఉన్నాయి. మొత్తం మీద తన వల్ల నగరానికి, నగరం వల్ల తనకి ఆనందం కలుగుతూ ఉండగా అక్కడ ప్రవేశించాడు, రాజ్య పరిపాలన కొనసాగించాడు. అప్పుడప్పుడు గుర్తొస్తోంది తల్లి పెద్ద తండ్రి అన్నీ అణుచుకుని, ఎక్కడ ధర్మంలో లోపం లేకుండా ప్రజాపోషణ ప్రజాపాలన సాగిస్తూనే వచ్చాడు ధర్మధుడు. ఒకనాడు చెట్ట నారద మహర్షి ఉదయమే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని సభాభవనానికి వెడుతున్న ధర్మరాజు గారికి నారదుడి దర్శనం అయ్యింది. నారాయణ స్మరణ చేసుకుంటూ ఆయన రాగానే పాదాలకు నమస్కరించి, అమ్మయ్య మళ్ళీ ఒక ఆనందం వచ్చిందండి, స్తబ్ధంగా సాగిపోతుంది పరిపాలన, పరిపాలన సాగుతోంది, ధర్మంలో లోపం లేదు, కానీ ఏమిటో మనస్సులన్నీ మొక్కబోయి ఉన్నాయి, స్తంభించున్నాయి, మీ రాకతో ఏదో తెలియని ఆనందం వచ్చిందని కూర్చోబెట్టి, అయ్యా ఎక్కడెక్కడ ఏ విశేషాలు ఉన్నాయి, ఈయనకి లోపలేమో గాంధారి గురించి అడగాలి, ధృతరాష్ట్రుని గురించి అడగాలి, కుంతి గురించి అడగాలనుంది, అడగలేక ఏం విశేషాలున్నాయి అనగానే, నేనన్నీ తిరుగుతూ ధృతరాష్ట్ర గాంధారీ కుంతుల యొక్క సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను, జాగ్రత్తగా విను. రాజు నియతి గాంధారియు గొంతియు సంజనుండును తోన చన్నగ అగ్నిహోత్రం బుగొని యాజకోత్కరం బగ్రేశరం వైపో నిజాశ్రమము విడిచి అరిగె గంగా ద్వార పరిసరారణ్య భాగమునకు నందు దుష్కర తపంబు. వాయుభక్షతపు నిచేయ దొడంగే గాంధారియు నీళ్ల ఆహార కలనమోపియనరించే కొంతి మాసోపవాస నియమాదివర్తించే సంజయుండు సప్త భోజనాంతరంబుగు భోజనంబు వ్రతము కాగజరిల్చే కౌరవ్య ముఖ్య. మహారాజా ధైర్యంగా నేను చెప్పే మాటలు విను, జ్ఞానివి గనక నీకేం పెద్ద గొప్పగా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, మీరు వచ్చేశాక కొంతకాలం పాటు శతయోపాశ్రమంలోనే ఉన్నాడు మీ తండ్రి. ఇంక తర్వాత ఒకచోట ఆశ్రమంలో ఉండడం కూడా యతులకు దోషము అని అతనికి గ్రహించి అతనికే తెలిసింది, ఎవరూ చెప్పకుండానే. ఎక్కువ కాలం ఒకే ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ వ్యామోహం కూడా కలుగుతుంది. అడవుల్లో కూడా ఋషులు ఎక్కువ కాలం ఒక గుడిసె కట్టు కూర్చునుంటే ఈ స్థలం నాది, ఈ ఆశ్రమం నాది అనే ఒక పిచ్చ లక్షణం వస్తుంది, దాని మీద వ్యామోహం వస్తుంది. ఈ భూమి అంత తీపి. అందుకే జ్ఞాని శరీరం విడిచిపెట్టే ముందు ఎక్కువ కాలం ఎక్కడ ఉండడం, ఒక్క కాశీ బృందావనం తప్ప అన్య ప్రాంతాలలో శరీరం విడిచిపెట్టే ముందు ఎక్కువ కాలం ఒక చోట ఉండకూడదని శాస్త్రం చెబుతున్నది. అందుకని ఇంకా ఆశ్రమం విడిచిపెట్టి కొంతమంది ఋత్విక్కులు తనతో వస్తూ ఉండగా అగ్నిహోత్రాలు మోసుకుంటూ వెళ్ళాడు. దారి పొడుగుతా ఋత్విక్కులు యజ్ఞాలు చేస్తూ అతని అగ్నులు మోశారు. పూర్వం అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం కూడా మోసేవారు, దాన్ని మధ్య మధ్యలో ఆపి యజ్ఞం చేసి మళ్ళీ ఒక చిన్న పెట్టె అనమాట, ఆ పెట్టిలో పెట్టేవారు అనమాట, లోపల ఇసుక పోసి ఆ ఇసుకలో కొన్ని బొగ్గులతో వెలుగుతూ ఉంటుంది. అది ఆరకుండా ఎప్పటికప్పుడు అందులో చిన్న చిన్న నిప్పు కణికలు ప్రజ్వరిల్లేలాగా పుల్లలు వేస్తూ ఉండాల్సిందే. ఆ పుల్లలు మండకుండా కేవలం నిప్పు కణికల్లా ఉండాలి. ఈ నిప్పుతోటే యజ్ఞం చెయ్యాలి. ఈ నిత్యాగ్నిహోత్రం ఋత్విక్కులు మోస్తూ ఉండగా ఎడనడ యజ్ఞాలు చేసుకుంటూ సంజయుడు, గాంధారి, కుంతి, మరికొంతమంది మహానుభావులైన బ్రాహ్మణులు కూడా వస్తూ ఉండగా వీళ్ళందరితో కలిసి గంగాద్వారానికి వెళ్ళాడు. అంటే హరిద్వార్. ఇప్పుడు మనం చెప్పవలసింది గంగాద్వారం అన్నా మాయాపట్టణం అన్నా హరిద్వారం అన్నా కూడా అదే. అక్కడికి పూర్వం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి స్వయంభువ మనువు కాలంలో మొట్టమొదటి అడుగు పెట్టాట అక్కడ, అందుకని హరిద్వారం అని పేరు. అక్కడికి వచ్చాకే గంగ శివజటాచూటం నుంచి విజృంభించింది, అందుకని గంగ దిగి వచ్చిన ద్వారం కాబట్టి గంగాద్వారం అని అంటారు. ఇక్కడ నుంచే చారుధామ యాత్రకు వెళ్ళాలి. ఈ హరిద్వార తర్వాత హృషీకేశం నుంచి వరుసగా యమునోత్రి, గంగోత్రి, కేదారం, బదరి ఈ నాలుగు తిరుగుతారు. అందుకని ఈ ప్రాంతాన్నంతటిని కూడా ఉత్తర కురుభూములు అని కూడా అంటారు. ఇవి అత్యద్భుతమైన దేవభూములు. హృషీకేశం దాటిన దగ్గర నుంచి ఇంకా చారుధామ యాత్రలోకి వెళ్లేటటువంటి మొత్తం ఉత్తరాఖండ్ అంటాము ఇప్పుడు మనం, ఆ ప్రాంతం అంతా కూడా దేవభూమి. ఇప్పటికి కూడా అక్కడెక్కడ మద్యపానం ఉండదు, చూశారు లేదు మీరు? చారుధామ యాత్రకి వెళ్ళినప్పుడు ఏ డ్రైవరు తాగడు, పొరపాటును కూడా. మేము చాలా అనుభవపూర్వకంగా చెబుతున్నాం, ఒకవేళ వాళ్ళు ఏమంటారో తెలిసి అలా తాగితే వాడు గ్యారంటీగా ఎక్కడో తాడు దుర్మరణం పాలవుతాడండి అంటారు. అంత భక్తితో ఉంటారు. మేము ఉండేదే స్వర్గం, అందరూ స్వర్గం అంటారు, ఇదే దేవభూమి అని వాళ్ళు నమ్ముతారు. మూర్ఖులు ఎవళ్ళో ఒకళ్ళిద్దరు ఏమైనా అంటే అవ్వచ్చుగాక, కానీ అవి ఎప్పుడు నిత్యభూములే. నేను వాటిని అనుభూతిని పొందాను, పద్మాగర్ గారు పొందలేదు అనే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అది నా అనుభూతి కనుక. నా అనుభూతి వల్ల మీకు వచ్చే నష్టం ఉంది? అది దేవభూములు నాకు అనుభూతి కలిగిందంటే ఉట్టి ట్రాష్ అంటే వాడి కర్మ వాడికి స్మాష్ అయ్యే యోగం ఉందని అర్థం అనమాట. ఎందుకు చెబుతున్నామంటే మనం భక్తితో నమ్మిన చోటల్లా అనుభూతి పొందుతూనే ఉన్నాము. వర్షం కురుస్తుంది అశ్వమేధపురం నమ్మి వినండి అంటే కురిసిందా లేదా? అది అవుతుందంతే. నమ్మకపోతే ఉపయోగం లేదు. విరాట పర్వం చెప్పినా ఉపయోగం ఉండదు నమ్మకపోతే. నమ్మితేనే వర్షం కురుస్తుంది, నమ్మకపోతే ఏది జరగదనమాట. ఎందుకంటే 9 రోజుల పాటు విరాట పర్వాన్ని తిరుపతిలో చెప్పాను మన ఏప్రిల్ నెలలో. 9 రోజులు వర్షమే అక్కడ, ఏ రోజుకి ఆ రోజే కావాలంటే చూడండి. ఎస్వి భక్తి ఛానల్లో రికార్డింగ్ లో కూడా కనపడుతూ ఉంటాయి మధ్య మధ్యలో చినుకులు పై నుంచి కిందకి. అది భగవంతుణ్ణి మనం నమ్మాలంతే, శాస్త్రాన్ని అంతే. అంత దివ్యస్థలం అది. ఆ దేవభూమికి గంగాద్వారానికి వెళ్ళాడు. ఆ గంగాద్వారంలో గంగలో స్నానం చేయటం, ఆ పరిసరంలో ఉన్న అరణ్యాల్లో కూర్చున్నాడు. దుష్కర తపస్సు చేశాడు. కేవలం వాయువే పీల్చుకున్నట్టు, గాలి తప్ప ఇంకేం భోజనం మానేశాడు. పూర్తిగా ఆహారం విడిచిపెట్టేశాడు. ఇంకా గాంధారి మాయన కేవలం వాయుభక్షణ చేస్తుంటే నేనెలా తిండి తింటా, దిక్కుమాలిన బంగిరిపళ్ళు మామిడి పళ్ళు కడుపు నొప్పి వద్దనుకుని ఆ కేవలం ఆహారం నీళ్లే తీసుకుందిట, నీళ్లు మాత్రం తాగుతూ బతికింది ఆవిడ. ఇంకా కుంతి నెలకొకసారి కొంచెం అన్నం తినేదట. వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళకేం పర్వాలా, కానీ వీళ్ళిద్దరికీ సేవ చేయవలసిన బాధ్యత ఉండడం వల్ల కొంచెం ఆహారం తీసుకునేది నెలకొక్కసారి. ఇంకా సంజయుడు సప్త భోజన అంతరితంబగు భోజనంబు వ్రతము కాగజరించి 7 రోజులు కాసారి అన్నం తింటూ కొంచెం తపస్సు చేసి ఆ ఓపిక కొంత కావాలి గనక తపశ్శక్తితో పాటు శారీరక శక్తి కూడా అవసరం కనుక వీళ్ళకి సేవ చేయడానికి వారానికి ఓ రోజు భోజనం చేసేవాడు. ఇలాగ వాళ్ళు కాలం గడిపారు అక్కడ. ఒకనాడు బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ఇంకా అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టేయండి అన్నట. ఇంచేత అగ్నిహోత్రం ఉన్నంత వరకు చచ్చే అధికారం లేదు, మళ్ళీ దాన్ని ఎవడకోడికి ఇవ్వాలి, అడవిలో వదిలిపెట్టేయండి అని అగ్నిహోత్రాలు విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఈ గంగాద్వారం దగ్గర స్నానానికి బయలుదేరారు కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, సంజయుడు, కొంతమంది ఋత్విక్కులు. గంగా స్నానం చేశారు, భక్తి శ్రద్ధలతో జపం చేశారు, నీళ్లు పైన చల్లుకుని తిరిగి బయటకు వస్తున్నారట.
ఇంతలో పెద్ద భయంకరమైన సుడిగాలి రేగినట్టుగా నిప్పురవలు పైకి లేకపోవడం మొదలెట్టాయి. ఆ కేకారణ్యం గంగాద్వారం దగ్గర ఉన్న అడవులు అంటుకుపోయాయి, చుట్టూతో అంటుకుపోయాయి, మధ్యలో ఉండిపోయారు వీళ్ళంతా. మహాభయంకరమైన దావాగ్ని, అడవులు తగలబడేటప్పుడు వచ్చే ఆ అగ్నిని దావాగ్ని అంటారన్నమాట. అది మామూలు అగ్ని కాదు. పట్టుతరంబగు చట చటరవం బెసగంగమ్రాకులు పొదలును మార్చుకొనుచు కమరును ఆర్తనాదములును పెళ్ళుగా అఖిల మృగంబుల నాచికొనుచు లాగల పుట్టల లోగిన శిఖల భుజంగమ కులముల మృంగికొనుచు వెగడంది ఎర్రచుచు నెగయు బల్పులుగులు పొగనోర్ధకేల పొదివి కొన్నుచు దశల నన్నిట తన సముదీర్ణ గతులు దారుణ స్ఫురణమున విస్తారమంద కేచరులకును భయముగా ఏచి పరగే అద్భుతోద్భవం బైన మహానలం. పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ ఆకాశమంత ఎత్తులేచిపోతున్న అగ్నిజ్వాలలతో దావాగ్ని ప్రజ్వరిల్లింది. చట చట శబ్దాలు అంటే కొమ్మలు విరిగిపోతున్నాయి, ఈ నిప్పురవలు పైకి లేచిపోతున్నాయి. ఈ లేచిపోతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. కాలిపోతున్న చెట్లు కిందకి పడిపోతున్నాయి. మాకులు, పొదలు, దుబ్బులు, కర్రలు, పెద్ద చెట్లు, చిన్న చెట్లు అనే తేడా లేకుండా కాలిపోతున్నాయి. ఈ కాలిపోతున్నప్పుడు కమరు అంటే జంతువులు కాలిపోతున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. పురుగులని, ఇంకా రకరకాల జంతువులు, సింహాలు, పులులు, ఇవన్నీ కాలిపోతున్నాయి. లేళ్లు కాలిపోతున్నాయి. ఇవి కాకుండా ఈ ఆకాశానికి ఎగిరిపోతున్న పక్షులు పెద్ద శబ్దంతో బాబోయ్ బాబోయ్ అని కీచురుపోతున్నాడు, అరుస్తున్నాయి. అరుస్తున్నప్పుడు అది ఇంకా భయంకర ధ్వని. చిత్రం ఏంటంటే ఈ పైకి లేచిపోతున్న పక్షుల్ని కూడా ఈ వేడి తగలడంతో మళ్ళీ కింద పడిపోతున్నాయి. పాపం ఎగిరాయి కానీ ఈ వేడికి తట్టుకోలేక మళ్ళీ అందులో కాలిపడిపోయాయి. రెక్కలు కాలిపోయి పూర్తిగా మాడిపోతున్నాయి. ఈ మృగాలన్నింటినీ కూడా లాగేసుకుంటోంది తనలోకి అగ్ని, బయటికి ఎవడిని వెళ్ళనివ్వడంలా. ఇంతలో పెద్ద పెద్ద పాములు పుట్టంలోకి దూగిరాయట. ఆ పుట్టంలోకి కూడా వెళ్ళిపోయింది మంట. దాంతో అందులోకి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టే రబ్బరు కాలిపోయినట్టుగా, దిక్కుమాలిన సేమ్యాలు కాలిపోయినట్టుగా కాలిపోవడం మొదలెట్టాయి. ఇంకా అరుపులు అరుస్తున్న పెద్ద పెద్ద పక్షులు కింద కాలిపోతున్నటువంటి ఎలకలతో సహితంగా కలుగుల్లోకి కూడా మంటలు వెళ్ళిపోతూ ఉండడం వల్ల అన్నీ చచ్చిపోతున్నాయి. వీటితో పాటు పొగలేచిపోయింది, ఊర్ధ్వకేలలతో అందరినీ పొదువుకుంటోంది. ఇంతెందుకు ఈ భయంకరమైన అగ్నిజ్వాలలతో అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా నిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రమైపోయిన పక్షులు కూడా అందులో పడి తక్షణం కాలిబూడిదైపోతూ ఉంటే ఏ వేపు చూచినా ఎంతంత నిప్పురవ్వలు ముద్దలు ముద్దల కింద లేచిపోతున్నాయట. ఆ అంగారకాలు అవి లేచిపోతూ ఉంటే దేవతలు కంగారు పడి ఇక ఈ వనంలో మనం ఉండకూడదు, మాయిదారి దేవభూమి, దేవభూమిలో ఉన్న మనం కూడా కాలిపోతున్నామని దేవతలు కూడా భయపడ్డారు. అందుకే కేచరులకును భయముగా, చివరికి ఆకాశంలో ఎగిరే దేవతలకు కూడా భయం కలిగించేలా పైకి లేచిపోయే అగ్నిజ్వాలలు అన్నమాట. అది మామూలుది కాదు, విస్ఫులింగములు అంటారు. విస్ఫులింగములు అంటే ఏమిటి? ఒక పెద్ద చెట్టు చెట్టు కింద కణకణలాడిపోయి అది పైకి లేచిపోతుంది. ఎంత నిప్పురవలు అన్నారు. మామూలు నిప్పురవలు అయితే మామూలు స్ఫులింగాలు, ఇవి విస్ఫులింగాలు. చెట్లకు చెట్లే కాలిపోయి పైకి లేచిపోయి మళ్ళీ కింద పడిపోతున్నాయి అనమాట. ఇలా నిరుసులు లేచిపోతున్నాయి. ఇంత ఘోరంగా దావాగ్ని ప్రజ్వరిలు మీదకు వచ్చేస్తూ ఉంటే ఋత్విక్కుల్లారా మా కోసం మీరు చచ్చిపోవద్దు, ఆ వేపు కొంచెం సందు ఉంది, వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేశాడు ధృతరాష్ట్రుడు. నాయన సంజయ, ఇంక మేం కదల్లేం, ఎంత గింజుకున్నా మమ్మల్ని మొయ్యడానికి 10 మంది కావాలి, మీరు మమ్మల్ని మోస్తూ బతకలేరు. అంచేత నా మాట విని ఏదో సందు చూసుకుని నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో. మేము ఉపవాసాలతో శుష్కించిపోయాం. నేను, కుంతి, గాంధారి ముగ్గురికి ఇక చావు దగ్గరకు వచ్చేసింది. అంచేత మా కోసం ఆలోచించద్దు, ఈ అగ్గిల్లో పడి మేము కాలిపోతాం. మీ ప్రాణరక్షణ మీరు చూసుకోండి అనగానే నేను ఎలా పెడతానండి, మిమ్మల్ని వదిలి వెళ్ళలేను బాబోయ్, మీతోటే చావోరేవు అన్నట్టు పాపం సంజయుడు దుఃఖిస్తూ, వెర్రివాడ, ఇది శాస్త్ర విరుద్ధం. శరీరములో ఓపికన్నంత వరకు చావకుండా తనను తాను రక్షించుకోవాలి అని వేదం చెబుతున్నది. ఒక ఇల్లు తగలడిపోతూ అంటే ఓపికన్నంత వరకు బయటికి రావడానికి ప్రయత్నించాలి. అంతేగాని నేను వెళ్ళలేనని ముందే ఏడవకూడదు. మాలాంటి ముసలాళ్లు శరీరం శుష్కించి చావడానికి సిద్ధంగా ఉన్నవారు, ఉపవాసాలతో ఉన్నవారు ఇక ఎలాగో కైవల్యం పొందాలి గనక మేం ప్రయత్నించకూడదు, బతకడానికి మేం ప్రయత్నించకూడదు, నువ్వు ప్రయత్నించాలి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నా మీద ఒట్టు అనగానే అంతర్ముఖుడివై యోగ సమాధిలోకి వెళ్ళి ధ్యానమగ్నుడివై
ఆ తర్వాత శరీరం విడిచిపెట్టు ధృతరాష్ట్ర, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు యోగయుక్తుడు వైపో. యోగః చిత్త వృత్తి నిరోధకః. యోగము అంటే మనస్సు అటు ఇటు వెళ్లకుండా చూడటం. ఎన్ని కబుర్లు చెప్పినా ఒంటికి అగ్గిని అంటుకున్నాక అప్పుడు బాధతో పలవరింతలు వస్తాయి, ఏడుస్తారు, అరుస్తారు. అరవకుండా ఉండాలంటే మనస్సును యోగాభ్యాసంలో పెట్టుకో అని చెప్పి ఒక చిన్న సందు చూసుకుని అతి కష్టమే దాటుకుని అందులోంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి శాశ్వతంగా తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేదాకా ఆ దివ్య దేవభూమిలో బదరీ ప్రాంతంలో ఆయన శరీరం విడిచిపెట్టాడు. తర్వాత ఇంకా వీళ్ళు ఒక్క తెరపి సంజయుడు చని హిమశైలమెక్కే అంత వారి నెల్ల అగ్ని పొదివి కొనియే ఇట్లు పోయి రమ్మువురు పుణ్యలోకమునకు భోపవర్యా. ఒక్క ఉదుటన అంతవరకు లేని శక్తి తెచ్చుకుని ఎగిరి మరీ దూకి హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళిపోయాడు సంజయుడు. ఆ మహానుభావుడి దేవతలు అనుగ్రహించి ఉంటారు బహుశా. నాయన ఆయన అలా వెళ్ళగానే పూర్తిగా అగ్నిహోత్రుడు వాళ్ళని ఆవరించేశాడు. నల్లగా బొగ్గులైపోయాయి వాళ్ళ శరీరాలు. వాళ్ళు శరీరం విడిచిపెట్టారు, పుణ్యలోకాలకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. వాళ్ళ కోసం దుఃఖించొద్దు. నువ్వెలా చెబుతున్నావని అడుగుతావేమో, వాళ్ళ అవయవాలు ఎలా ఉన్నాయో చూద్దామని నేను ఆకాశ మార్గం నుంచి ఆ దావాగ్ని చల్లారిన తర్వాత అడవిలోకి దిగాను సూటిగా. వాళ్ళ ముగ్గురు కళేబరాలు అసలు ఆనవాలు కట్టలేనంతలాగా ముద్దలైపోయి ఉన్నాయి. అయినా ఎవరు కుంతియో, ఎవరు ధృతరాష్ట్రుడో, ఎవరు గాంధారియో మనకి తెలుస్తూనే ఉంటుంది యోగ దృష్టి వల్ల. వాళ్ళను చూచాను, వారి శరీరాలకి నేను నిమిరి కైవల్యమిచ్చాను. వాళ్ళు స్వర్గంలో ఉండడం చూశాను. ఇంద్రుడు స్వయంగా నాకు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో చూపించాడు. మీ అమ్మ కుంతీదేవి ప్రస్తుతం పాండు మహారాజు గారి పక్కనే చేరింది. వీళ్ళిద్దరూ కుబేర లోకంలో ఉన్నారు అనగానే ధర్మరాజు గారు ఒక్కసారి కింద పడిపోయి, అయ్యో 10,000 ఏనుగుల మహాబలం కలిగిన వీరుడు బల్లవన్ మదన్న ఆగాయుత బల్లయుతుడు. మామూలు ఏనుగులు కాదు, బలమైన 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. తిండి పెట్టే దిక్కు లేక, శవాన్ని గుర్తించే స్థితి లేక అడవిలో చివరికి దావాగ్నిలో కాలి బూడిదైపోయాడు. గాంధారి పరమ పతివ్రత తరుణి శిరోమణి ఆవిడ కాలిపోయిందా, బుగ్గైపోయిందా? మా అమ్మ కుంతి చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, చక్రవర్తి సింహాసనం మీద కూర్చునున్నాడు ఇక్కడ హస్తినాపురంలో. ఆవిడ మాత్రం దిక్కు లేకుండా చచ్చిపోయింది. చివరికి తిరోధకాలు ఇచ్చేవాళ్ళు లేరు. హే, ఎందుకు ఈ బ్రతుకు? చివరికి ఎందుకు ఈ కొడుకులం మేము పుట్టడం? అమ్మ చచ్చిపోతే చూడలేకపోయాం. తల్లి సుఖంగా శరీరం విడిచిపెట్టి ఆ తల్లిని దహనం చేసి ఆవిడ స్వర్గతులకి పంపే భాగ్యానికి నొచ్చుకోలేకపోయాం అని పరిపరి విధాలుగా ఏడుస్తూ తమ వారిని తలుచుకుని తలుచుకుని కుమిరిపోయాట ధర్మరాజు. అసలు ఈ రాజుగా పుట్టడం కంటే భూలోకంలో ఒక సామాన్యుడిగా పుట్టి ఉన్న మా అమ్మని సుఖంగా బ్రతికించుకునేవాడినేమో. అందరూనేమో చక్రవర్తి అనడం, అందరూ ధర్మాత్ముడు అనడం. ఏమి ధర్మం? తల్లిని కూడా చూడలేని అధర్మ పరుండైపోయాను. వినుఖాండవ దహనం బున్నా. ఇప్పుడు అగ్నిహోత్రుడి మీద మండిపోయింది టానికి. అగ్నిహోత్ర, నీలాంటి కృతజ్ఞుడు ఉంటాడా అన్నాడు ఎప్పుడూ లేదు ధర్మరాజు కూడా. వినుఖాండవ దహనం బున్న తనకు ప్రమోదంబు శక్రతనయుడసగే ఆ తల్లి తల్లి కాల్పదగునే అనలునకు కటు కృతజ్ఞుడయ్యే మునీంద్రా. మునీంద్ర, ఈ అగ్నిహోత్రుడు ఎంత కృతజ్ఞుడయ్యాడయ్యా, ఇలాంటి దుర్మార్గులు ఉంటారని నేను ఎప్పుడు వినలేదు. కాండవ వనం దహించేటప్పుడు నాకు అజీర్ణం పట్టుకుంది, అగ్నిమద్యం పట్టుకుంది. అర్జున, కృష్ణ మీరు సాయం చెయ్యండి, ఇంద్రుడు చల్లారుస్తున్నాడు అంటే మా అర్జునుడు ఎంతో సాయం చేసి కాండవం తగలబెట్టడానికి ఉపయోగపడ్డాడు. అప్పుడు కదా ఈ అగ్నిహోత్రుడికి ఆరోగ్యం వచ్చింది. ఆ అర్జునుడంత సాయం చేసినందుకు ఏమాత్రం కృతజ్ఞత చూపించకుండా ఆ అర్జునుడి తల్లిని బూడిద చేస్తాడా, బొగ్గుం చేస్తాడా వీడి కృతజ్ఞత తగలట్ట అని అగ్నిహోత్రుడి మీద కూడా రవ్వంత బాధపడ్డాడు. తర్వాత కొంతసేపటికి తేరుకుని అజ్ఞానంలో పడి పంచభూతాలని అంటున్నాం, పంచభూతాలు వాళ్ళవి అవే చేస్తాయి, ఇదంతా విధిలిఖితం అని మహాత్మా. దావాగ్నిలో చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు. ఇంట్లో చచ్చిపోయి ఉంటే కర్మకాండ ఎలా చెయ్యాలో నాకు తెలిసేది, యుద్ధంలో చచ్చిపోతే కర్మకాండ ఎలా చెయ్యాలో తెలుసు. దుర్మరణం పాలైపోయిన వాళ్ళు, అగ్నిలో కాలిపోయిన వాళ్ళకి ఎలాంటి కర్మకాండలు చెయ్యాలో నాకు తెలియదు, నువ్వు నడిపిస్తావా అని అడిగితే పిచ్చివాడా, వాళ్ళు దుర్మరణం పాలవల నీకు తెలియని అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాను, నువ్వు ఇందాక బాధపడతావని చెప్పలేదు. ధృతరాష్ట్రుడు తన కూడా వచ్చినటువంటి ఋత్విక్కుల్ని, మా అగ్నిహోత్రాలు ఇంతకాలం మీరు యజ్ఞాలకు ఉపయోగించారు అవి ఇక్కడ వదిలిగండి అని వాళ్ళు వదలగానే ఆ అగ్నిహోత్రాలు నాలుగు దిక్కుల్లో పెట్టుకుని, ఓ అగ్నిహోత్రాలారా మా ముగ్గురిని దహనం చేసి మాకు దుఃఖం బాధ లేకుండా స్వర్గాన్ని ఇవ్వండి అని కోరాడు. అందుకని ఆయన ఇంతకాలం పూజించిన అగ్నియే తనంత తాను ఆ దావాగ్ని రూపంలో ప్రజ్వరింది, వీళ్ళందరికీ మోక్షం ఇచ్చింది. ఇదంతా ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి చేసుకున్న సంకల్పం. వాళ్ళ అగ్నిహోత్రం వాళ్ళని కాల్చింది, నువ్వన్నట్టుగా అగ్నిహోత్రుడు కృతజ్ఞుడు కాదు. వాళ్ళు సంకల్పించకపోతే శరీరం ఎలా కావాలంటే అలా విడిచిపెట్టగలరు, అప్పుడు అగ్ని వాళ్ళని తగలబెట్టలేదు. అగ్నిని అగ్ని తగలబెడుతుందా? కుంతి లాంటి సుచీమ తల్లుల్ని అగ్నిహోత్రుడు తగలబెడతాడా? తమ ఎంత తాము అగ్నిలో కావాలని శరీరమును విడిచిపెట్టారు యోగాగ్ని దగ్ధ కర్ములు అంటారు వీళ్ళని. మామూలు అగ్ని కాదది, యోగాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. యోగమనే అగ్నితో కర్మలను తగలబెట్టినట్టే శరీరం కూడా తగలబెట్టారు వీళ్ళు. వీళ్లే పండితులంటే అంచేత అన్ని కర్మల్ని విడిచిపెట్టి స్వర్గతులకు వెళ్ళిన వాళ్ళకి ఇంక నువ్వు మళ్ళీ శవాల బూడిదైపోయి బుగ్గైపోయిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ కర్మకాండ చేయటం, ఆ తర్వాత మళ్ళీ మిగతావి చేయటం అనవసరం. కానీ ఎవరికైనా తల్లిదండ్రులకి తిలోదకాలు ఇవ్వాలని శాస్త్రం కాబట్టి కేవలం తిలోదకాలు ఇస్తే చాలు, ఇక శ్రాద్ధం కూడా పెట్టక్కర్లేదు వారికి అనగానే, అమ్మయ్య మంచివాడు చెప్పారండి అసలు విషయం తెలిసింది అని సంతోషించి అప్పటికప్పుడే గంగలో వాళ్ళు చచ్చిపోయారు. అందుకని యమునా నది దగ్గరుంది కానీ గంగానదికి వెళ్ళారు. చెప్పాను కదా హస్తినాపురం నుంచి 4-5 గంటలు ఏకధాటిని ప్రయాణం చేస్తే సుఖస్థలంలో గంగా తీరానికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అన్ని నలెస్సగా కయని ధర్మసుతుడేక వస్త్రధరణ నియతి వరల ఎల్లవారునట్లు ఏగుదేరగ పౌరులు బలసి చన్నగజనియ పౌరవేంద్ర. సంతోషం, దుఃఖంలో సంతోషం, కర్మకాండ అక్కర్లేదు, వాళ్ళు మోక్షానికి వెళ్ళారన్నావు గనక అని. ఇక్కడే గొప్పతనం, ఇలా చెప్పి వెళ్ళిపోలేదు నారదుడు, మీతో వస్తున్నాను నడవండి అన్నాడు. 12 రోజుల వరకు అశుచి ఉంటుంది, అప్పటిదాకా మీ కూడా ఉంటాను, మీ దుఃఖం తొలగిస్తానని చెప్పి వీళ్ళని వెంట పెట్టుకుని గంగా తీరానికి వెళ్ళాడు. ఎప్పుడు స్నానానికి ఇలాంటి మైల స్నానానికి వెళ్ళేటప్పుడు ఏకవస్త్రమే ధరించాలి, ఇంకా పైన కండువా కూడా ఉండదు, అందుకే నడుముకి కట్టేస్తారు బెల్ట్ లాగా దాన్ని. ఏకవస్త్రమే, లోపల ఇంకా అండర్వేర్స్ కానీ ఇంకా పైన కానీ ఇలాంటివి ఏం వేసుకోకూడదని శాస్త్రం అనమాట. అందుకని ఏకవస్త్రధారణ చెయ్యాలి. దీంతో బయలుదేరారు పౌరులు, బయలుదేరారు ఈ సోదరులంతా, వెళ్లారు. వెళ్లి గంగలో మునిగారు, అద్భుతమైన స్నానాలు చేశారు, నువ్వులు నీళ్లు గంగానదీ తీరంలో తర్పణంగా ఇచ్చారు. యవపిండితోటి సత్తుప్రస్థం అనే పేరుతోటి దాని పిండి అంటాం, దాని ముద్దలు చేసి పిండ ప్రదానం చేశారు. 12 రోజులు అయ్యేదాకా నగర ప్రవేశం చేయడానికి ఇష్టం లేక మైలు అయ్యేదాకా బయటే ఉండిపోయారట నగర ద్వారం దగ్గరే. ద్వాదశ దినములు నారదుడు ఆధరమున నొద్ద నుండి అంతయుగని సమ్మోదంబుతోడ ఆశీర్వాదం వనరిల్చ పాండవ ప్రవరునకు. నగరానికి బయటే తాత్కాలికమైన శిబిరాలు వేసుకుని, ఎందుకంటే చెప్పారు కదా మీకు మైలతో లోపలికి వెళ్ళడానికి వారికి ఇష్టం లేకపోయింది, ఊళ్ళో ఉండగా మైలు వచ్చింది, ప్రస్తుతం మాకు అవకాశం ఉందని నగరం ప్రవేశించకుండా అక్కడే శిబిరాలు వేసుకుని 12 రోజులు పిండ ప్రదానాలు చేస్తూ యమునా నది దగ్గరే గనక అక్కడికి వెడుతూ ఉండేవారు రోజు పొద్దుట. నారదుడు ఈ 12 రోజులు అక్కడే ఉన్నాడు ఎంతో అభిమానంతో వీళ్ల మీద, శ్రీకృష్ణుడి మీద వీళ్లకున్న భక్తి వల్ల, అర్జునుడి గొప్పతనం తెలుసు గనక, ధర్మరాజు సాక్షాత్ ధర్మస్వరూపం కాబట్టి, పాండవులంతా కారణజన్ములు కాబట్టి అక్కడే ఉండి కర్మకాండంతా నడిపించాడు, వాళ్ళకి ధైర్యం చెప్పాడు, ఎప్పుడు మహాత్ములు శరీరం విడిచిపెట్టాక శోకించరని చెప్పాడు, తల్లిదండ్రులు అన్ని అనుభవించి సుఖంగా వెళ్ళిపోయారు ఇంక వాళ్ళ కోసం ఎందుకు దుఃఖం, అసలు వాళ్ళకు ఉండడమే దుఃఖం, వెళ్లడమే ముక్తి అని నచ్చ చెప్పాడు. ఇలా ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పించి అద్భుతంగా దానాలు చేయించేశాడు. షోడశ దానాలనే పేరుతోటి దశదానాలు చేస్తారంతా, ఈయన 16 రకాల దానాలు చేయించాట. ఇచ్చి 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 చేతులు పడిపోయేట ధర్మరాజుకి, అలా ఇచ్చేశాడు అనమాట బంగారం వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, గాంధారి పేరు మీదుగా. ఈ విధంగా దాన ధర్మాలు చేసి 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 ఆ ఆఖరిని 12వ రోజు శుద్ధయ్యాక తిరిగి నగర ప్రవేశం చేశారు. నగర ప్రవేశం చేసి ఇప్పటి వరకు ఉన్న అశాంతి పోయింది ధర్మరాజు గారికి. సృష్టి రహస్యం అర్థమయ్యింది. జ్ఞానోదయమై సృష్టి రహస్యం అయ్యాక అర్థమయ్యాక ఇంకా తల్లిదండ్రులు ఈ బెంగ తగ్గింది కొంత. అందరూ మోక్షానికి వెళ్లారు గనక. ఇలా వెళ్లి క్రమంగా కాలం గడిపాడు. 35 సంవత్సరాల కాలం గడిచి 36వ సంవత్సరం అట భారత యుద్ధం పూర్తయ్యి సరిగ్గా 36 ఏళ్ళు. అంటే గాంధార్ ఏమని శాపం పెట్టింది మనకది స్త్రీ పర్వంలో వినే ఉంటారు చక్కగా మీరు. మహాభారత నేటికి 36 ఏళ్ల తర్వాత ఆవిడ శాపం పెట్టే నాటికి 36 ఏళ్ల తర్వాత 36వ సంవత్సరం నడుస్తూ ఉండగా యాదవ వంశమంతా నాశనం అయిపోతుంది కృష్ణ, నువ్వు దిక్కులేని మరణం పొందుతావు అంది కదా ఆ సమయం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పటి వరకు మనకి ఆశ్రమవాసం అయిపోయింది. ఇంకా ఈ 18 నుంచి మౌసల పర్వం ప్రారంభమవుతున్నది. ఈ మౌసల పర్వంలోకి వెళ్లే ముందు ఒక్కసారి గోవింద గోవింద అని ఆ భగవంతుడికి ఒక్కసారి నమస్కారం చెయ్యండి. ఎప్పుడు కూడా మౌసల పర్వానికి గట్టిగా భారత సంగ్రామ పారీణుడై జయరమయుల్ల సెల్ల సామ్రాజ్యమునకు పాండవ ముఖ్యుని పట్టంబు గట్టినయది ఆదిగాగ 35 సంవత్సరం బులుచన అనంతర వత్సరంబున ప్రయకు భయంబు నర్చునుత్పాతములు పుట్టె నుర్వీశ విను మహావాయువు శర్కరామర్షియగు చువీచు అర్కునుదయ వేళల బింబంబు బలసితోచు ఘనకబంధ సమితి నేరదములు లేక నిర్ఘాత పాతముల్ కలుగునుల్కలల్ల కడలడుల్లు. మహాభారత యుద్ధం అయ్యింది. రాజ్యలక్ష్మిని జయలక్ష్మిని స్వీకరించారు. సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు పాండవముఖ్యుడు. అప్పటి నుంచి 35 ఏళ్ళు గడిచాయి. 36వ సంవత్సరం ప్రారంభమయ్యింది. ఇక అక్కడి నుంచి ప్రజలకి భయం కలిగించే భయంకరమైన అపశకునాలు పుట్టాయి. ఉత్పాతములు పుట్టడం మొదలుపెట్టాయి. హఠాత్తుగా ప్రకృతి మారిపోవడం మొదలుపెట్టింది. పెద్ద గాలి వేచడం, నిప్పుల వర్షం, లేదా సున్నం గురిపించడం, లేదా ఇంకా ఆశ్చర్యం ఇసుక కొరవడం, విచిత్రమైనటువంటి బొగ్గులు పడ్డం, దుర్వాసన రావడం, పంచదార కొరవడం, ఇలాంటివన్నీ రావడం మొదలుపెట్టాయి. సూర్యభగవానుడు ఉదయించిన పావు గంటకే చుట్టూతో గుడి కట్టేదట. సూర్యోదయం అయ్యాక సూర్యుడి బింబం చుట్టూ గుడి కట్టినట్టు చుట్టూ చక్రం వస్తే అది చాలా ప్రమాదం అన్నారు. రావడం మొదలెట్టింది. ఇది ఒక విచిత్రం. అయితే హఠాత్తుగా ఆకాశంలో సూర్యబింబం దగ్గర పెద్ద పెద్ద మొండెములు, తలకాయ లేని శరీరాలు కనబడ్డం, కింద పడ్డం, ఆకాశం నుంచి మొండెములు రాలడం మొదలెట్టాయి. ఇది ఒక విచిత్రమైన ఉత్పాదం. ఇది భయంకరమైన భౌమ దివ్య అంతరిక్ష ఉత్పాతాలు మొదలయ్యాయన్నమాట. నీరదములు లేక ఆకాశంలో మేఘం ఉండదు. హఠాత్తుగా శబ్దమై ఉరిమి పిడుగులు పడ్డం మొదలయ్యింది. ఉల్కలు రాలేవి. ఏమిటో తెలియదు. ఒక్క మేఘం ఉండదు, పిడుగులు పడ్డం. మేఘం ఉండదు, ఉరుములు రావడం. హఠాత్తుగా వర్షం పడ్డం విచిత్రం. మేఘం ఉండదు. ఇలాగ అనుదినము అనేక మహోత్పాతాలు పుట్టడం మొదలుపెట్టాయి. ఇట్లనుదినమును ఎన్ని ఏనియును మహోత్పాతంబులు పుట్టుచుండ కొంతకాలంబు బోవగ కౌంతేయ ముఖ్యుండు వినియనుండురులతో పెనగి సర్వయాదవులును తెగిరి. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజున హఠాత్తుగా ధర్మరాజు గారు, నాకెందుకో యాదవులందరూ నశించిపోయారు అనిపిస్తోంది అన్నాడు. ధర్మరాజు గారికి ఎలా తెలిసింది, అసలు యాదవ నాశనం ఎలా వచ్చింది, ఈ విశేషమంతా చెప్పు అని భక్తి శ్రద్ధలతో అడిగాడు జనమేజయుడు వైశంపాయనండి. అయితే చెబుతున్నాను విను, అసలు రహస్యం నీకు ఇప్పుడు చెబుతాను. చాలా కాలం క్రితం మాట, భారత యుద్ధానికి ముందు మాట, యాదవులు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మమా అని మంచి బలపరాక్రమాలు పొందారు. సంపదలు వచ్చాయి. ఎక్కడెక్కడి వారు వారిని గౌరవిస్తున్నారు. క్రమంగా వీళ్ళకి బాగా అహంకారం పెరిగింది. మేమే గొప్పవాళ్ళం అనుకోవడం మొదలెట్టారు. పొగరు పెరిగింది. అజ్ఞానం కొంత వస్తోంది. అందుకే శ్రీకృష్ణుడు ఈ అజ్ఞానము పెరిగి మూర్ఖత్వం పెరిగితే వాడు ఎవడైనా వాడి నాశనం చేయక తప్పదు, వీళ్ళ నాశనం వీళ్ల ద్వారానే జరగాలి అని సంకల్పించాడు. ఇలా ఉండగా శ్రీకృష్ణుడి కొడుకుల్లో ఒక కొడుకు పేరు సాంబుడు, జాంబవతి కొడుకువాడు. ఇంకా తక్కిన ప్రజుమ్నుడు, చారుదేష్ణుడు, గదుడు మొదలైన ఈ శ్రీకృష్ణుడి పిల్లలంతా ద్వారకానగరంలో ఆట్లాడుకుంటున్నారట. ఆట్లాడుకుంటున్న వాళ్ళు తిన్నగా ఉండొచ్చు కదా. మహాత్ముల జోలికి అందుకే వెకిలి వేషాలు వేయకూడదని చెప్తున్నాను చాలాసార్లు నేను.
పెద్దలు గొప్పవాళ్లు జ్ఞానులతో ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. వాళ్లతో ఒక్క ముక్క మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడకపోతే, వాళ్ళ అనుగ్రహం లేకపోతే, వాళ్లకే కనుక కోపం వస్తే మహాప్రళయం సంభవిల్లుతుందన్నమాట. అందుకే ఆచితూచి మాట్లాడడం నేర్చుకోమని మనకి భారతం చెబుతున్నది. వీళ్ళు ఆడుకుంటున్నారు. ద్వారవతికి కండును నారదముని వరుడు గాధినందనుడును పెంపారంగ తొల్లి వచ్చిరి నారాయణు చూచువేడ్క నరవరముఖ్య. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు పరమాత్మ, ద్వారక వైకుంఠపురం, రుక్మిణీదేవి లక్ష్మి, అందుకే సారే సారికి ఆయన దర్శనానికి ఋషులు వస్తూ ఉంటారు. నారదుడు, కణ్వుడు, గాధినందనుడు అంటే విశ్వామిత్రుడు మొదలైన మహర్షులందరూ కలిసి ద్వారకానగరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం పొంది స్తుతించి వెడదామని బయలుదేరారు. నారాయణుడంటే అంత భక్తి కనుక. ఆ పూట నారాయణ సంకల్పం మరో రకంగా ఉంది. వీళ్లు ద్వారకానగరంలోకి అడుగు పెట్టగానే దిక్కుమాల బ్రాహ్మలంతా తయారయ్యారు. ఈ మధ్యన డబ్బుల కోసం తప్పి వేషాలు, వీళ్ళకి అసలు శక్తులు ఎక్కడేడిసాయి, వీళ్ళ అనుభూతులన్నీ అబద్ధం అనుకున్నారట వీళ్ళు. అసలు నిజానికి వీళ్ళు పరమభక్తులు ఎప్పుడు కాదు, కాలం విపరీతమైనప్పుడు ఆ పిచ్చబుద్ధులు వస్తాయి. ఇంతో పూర్వం వాళ్ళంతా దండం పెట్టిన వాళ్ళు కదా నారదునికి. ఈ కణ్వుణ్ణి పూజించలేదా, విశ్వామిత్రుడంటే తెలియదా, దుర్వాసుడంటే ఎరగరా, పోయే కాలం వచ్చినప్పుడే ఆ పిచ్చలక్షణాలు వస్తాయని చెప్పాం కదా. అందుకని ఆ పొట్టపోషణ కోసం గడ్డాలు మీసాలు తప్ప వీళ్ళని గౌరవించేదేమిటి, అసలు వీళ్ళకి మహిమలున్నాయా, వీళ్ళ మహిమేమిటో చూద్దామని సాంబుడికి లోపలికి వెళ్ళి చీర పట్టుకొచ్చి తొడిగి రకరకాల వేషాలు వేసి మొత్తం మీద అందమైన ఆడపిల్లకైనా మార్చేశారు. మార్చి కడుపు దగ్గర కొన్ని గుడ్డలు మూట కట్టారు. పూర్వ సూర్యకాంత మూట లాంటి మూట ఒకటి పట్టుకొచ్చి పొట్ట దగ్గర పెట్టి దాని మీద కూడా చీర కప్పేశారు. ఈ సాంబుడు హమ్మే హమ్మే అని కడుపుతో నడవలేని స్త్రీ పెట్టి, నిజంగా కడుపుతో ఉన్నవాళ్ళంతా హైగా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు పొద్దున సాయంకాలం దగ్గర కూర్చుని టీవీలు చూసుకుంటాను. వాడు మరీ ఎక్కువ నాటకం ఆడి అంటూ ఉండగా ఈ తక్కిన పిల్లలు వచ్చారు. ఓ మహర్షుల్లారా, ఆయాసంగా ఉంది, ఆగండి అనగానే ఆగారట వాళ్ళు. ఈ పిల్ల పూర్ణగర్భిణి, కనలేక బాధపడుతోంది, ఈవిడికి ప్రసవం సుఖంగా అవుతుందంటారా, ఈ అమ్మాయికి కొడుకు పుడతాడా కూతురు పుడతారా, ఇతనికి ఎవరు పుడతారు, ఇంతకీ ఈ అమ్మాయి పేరు ఏమిటో మీరు చెప్పగలరా అనగానే వాళ్ళు యగాదిగా చూసి మారు ఇంకేం మాట్లాడలా. ఈతడికి ప్రసవం అవుతుందో లేదో చెప్పాలంతే కదా. అంబుజనాభుని కొడుకు ఈ సాంబుడుకను యాదవ క్షయాపాదన కళ్యంబగు ముసలము మా వచనంబునకు అనృతంబులేదు నమ్ముడు మీరల్. ఈ అమ్మా ఎవరో చెప్పమంటారా, ఇతడు అంబుజనాభుని కొడుకు, శ్రీకృష్ణుడి కొడుకు. దౌర్భాగ్యులారా, శ్రీకృష్ణుడి కొడుకైన ఈ సాంబుడి కడుపులో సకల యాదవుల్ని నాశనం చేసే, యాదవ వినాశనం కలిగించే భయంకరమైన ముసలం పుడుతుంది, రోకలి పుడుతుంది. ఇదన్నమాట, ముందుంది ముసలం పండగ, అది పోయి ముసళ్ళ పండగ అయింది. కర్మ ముసళ్ళోనూ ముసలాళ్ళు కాదు అక్కడ. ముందుంది ముసలం పండగ, మీరు వెకిలివేషాలు వేశారు, భవిష్యత్తులో మీకు ముసలం పండగే, రోకలి దెబ్బలే పండి. మా వచనంబునకు అమృతంబు లేదు నమ్ముడు మేరల్. మేం చెప్పే మాటకి అసత్యం ఉండదు. మేము అసత్యం ఆడతామో నిజం తెలుసోలేదో, మాకు తపశ్శక్తి ఉందో లేదో అని మొగాడికి ఆడవేషం వేస్తారా అన్నారట వాళ్ళు. ఒక్క క్షణం వాళ్ళు హడిలిపోయారు. ఈ ఆడపిల్లను చూడగానే సాంబుడని చెప్పేశారు, ముసలం పుడుతుందన్నారు, వేళతోటే వేళాకోళం లేకపోతే. పైగా ఇంకేమన్నారు వాళ్ళు, సర్వనాశనం తప్పదు ఒక్క ఇద్దరికి తప్ప. దామోదరుడు హలధరుడును దక్కంగా యాదవులందరూ అమ్ముసలము నద్భుత శక్తికి టడగుదురు అబ్బలదేవుడు తనదైన దేహమధిక నిష్టమై విడిచి వార్నిధి ప్రవేశించు భూసెయ్యనుండంగా ఆ చక్రధరుని జరయను రాక్షసి వెరవున బట్టి క్రమించు పొండని చెప్పి మెచ్చుగాదు మనము కృష్ణునింక గనుట అనియడు బుద్ధి అమ్మహామునీంద్రులపుడు మరలి ఆత్మవాసముల కునరిగిరి తదనంతరంబ కృష్ణుడవ్యదంబు వినియే. మరొక్క మాట చెబుతున్నాం. హలాయుడు బలరాముడు వాసుదేవుడు తప్ప తక్కిన వాళ్ళందరూ ఈ ముసలం వల్ల సర్వనాశనం అయిపోతారు, మీలో మీరు కొట్టుకు తెస్తారు. ఆ సూర్యుడు ఇటువైపుకి వచ్చినా సరే మీ అందరికీ నాశనం తప్పదు. ఆ రోజులకి ముందు మీకు అన్నీ మీకే తెలుస్తాయి, సూచనలు తెలుస్తాయి, ఉత్పాతములు పుడతాయి. ఉత్పాతములు పుట్టగానే మీ చావు దగ్గరికి వచ్చిందని కనిపెట్టండి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ అతీతంగా దూరంగా వెడతాడు. జర అని పేరు కలిగిన ఒక రాక్షసి ఉన్నది, అదే జరాసంధుణ్ణి సంధించిందని కూడా మీకు తెలుసు. ఆ జర అనే రాక్షసి శ్రీకృష్ణుణ్ణి చంపడం కోసం ఒక బోయవాడిని ఆవహిస్తుంది, బోయవాడికి మాయ కమ్ముతుంది, దాంతో శ్రీకృష్ణుడి పాదం మీద కొడతాడు. మడమ దగ్గర నుంచి బాణం తగిలి పాదం లోపలికి వెళ్ళిపోగా ఆయన ఏకాంతంగా శరీరం విడుస్తాడు. ఇంకా హలధరుడు, ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మపదానికి వెళ్ళిపోతాడు. మీరంతా ఇలా శరీరం విడిచిపెట్టిన 7 రోజులకి సముద్రం మొత్తం యాదవ లోకాన్ని ముంచేస్తుంది, ద్వారకని ముంచేస్తుంది. సముద్రంలో దాక్కున్న, అగ్నిలో దాక్కున్న, పాతాళానికి వెళ్ళిన, స్వర్గంలో ఉన్న, మా వాక్కు వాక్కే, మీకు చావు తప్పదు, పండి అని చెప్పి వాళ్లలో వాళ్ళు ఇలా శాపం పెట్టి కృష్ణుడి దర్శనానికి ఏం పెడతాం, ఇంక ఇప్పుడు కృష్ణుడి దర్శనానికి వెళ్ళడం బాగుండదు అని కృష్ణుడి దర్శనానికి వెళ్లకుండా తమ దారిని తాము వెళ్ళిపోయారట. కృష్ణుడికి తెలిసింది, అన్నీ తెలుసు ఆయనకి, కర్త కర్మ క్రియా సమస్తం ఆయన, సంకల్పం ఆయనది, అందుకని ఆయనకి తెలియందే ఉంది. అందుకని ఏమీ మాట్లాడకుండా ఉపేక్షించేట. ఇది పెద్దవాళ్ళకి తెలిసింది. వెంటనే ఒరే సాంబుడు ఎలా రారా అన్నారు. ఆ పొట్ట దగ్గర మోటిప్పారు, మూట విప్పగానే ఆశ్చర్యం, ఆ మూటలో నుంచి పెద్ద రోకలి, ఇనప రోకలి పెట్టుకొచ్చేటటువంటి, మామూలు రోకలి కూడా కాదు, ఇనప రోకలి మాయిదారిది. ఒక్క క్షణం వాళ్ళు వణికిపోయారు. ఓరి దేవుడా, ఎంత పొరపాటు చేశారా, సుఖంగా సాగుతున్న మన జీవితాలను వేళాకోళంతో పాడు చేశారా, ఈ వంశాన్ని నాశనం చేసేశారు, యాదవ వంశాన్ని మీ వల్ల అని పెద్దవాళ్ళు ఏదో అనబోతూ ఉంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఎందుకర్రా మీరు వాళ్ళని అంటారు, పిల్లవాళ్ళ మూర్ఖత్వం వల్ల యాదవ వంశం నాశనం అవుతుందని మీరు అనుకోకండి. ఈ విధి ఇంతే, మనకిగా మనం శరీరాలు విడిచిపెట్టం, మనం శరీరాలు విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటే భూమికి బరువు, కాబట్టి మన దుర్విధి ఇలా నడిపించింది, అంతా పరమాత్మ సంకల్పం, ఈ పిల్లల్ని ఏమనకండి అన్నట్ట. శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు కనుక ఇంకా పిల్లల్ని ఏమన్నా ఉపయోగమే ఉంది, ఇప్పుడు ఈ రోకలు ఏం చెయ్యాలి, ఒరే దీన్ని బాగా పొడి పొడి తీసేయండి, అరగ తీసేసి ముక్కలు ముక్కల కింద కొట్టి చూర్ణం చూర్ణం చేసేయాలన్నమాట, గ్లైండర్లో వేసిన కారపొడి కింద కొట్టేయండి, దీన్ని సముద్రంలో కలిపేయండి అన్నాడు ఆయన. పెచ్చ మహానుభావులైన మునుల శాపం ఏమైనా తొలగుతుందా, అయినా చేయాల్సిన ప్రయత్నం చెయ్యాలి కాబట్టి దాన్ని శుభ్రంగా ముక్కల ముక్కల కింద కొట్టేశారు, అరగ తీసేశారు, తుక్కు తుక్కు కింద చేసేసి సముద్రంలో కలిపారేశారు. అప్పుడేం జరిగిందో తెలిసినా, ఈ సముద్రపు కెరటాలు ఈ కలిపేసిన చూర్ణాన్ని నొరగ రూపంలో తీసుకెళ్లి ప్రభాస తీర్థంలో సముద్ర తీరంలో అక్కడే దగ్గరలోనే ద్వారకకి దగ్గరే ప్రభాస, సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రం ఉంది, ద్వారక నుంచి ఎవరైనా అడ్డదారిలో వెడితే 5-6 గంటలు వెళ్ళిపోవచ్చు అక్కడికి అనమాట. బస్సుల్లో వెళ్ళి అంతేనండి, ఇప్పుడు బస్సుల్లో వెళితే కూడా మొన్న మేము ద్వారకకి వెళ్ళి అక్కడి నుంచి ప్రభాస తీసుకెళ్ళాం, ఎంత 5-6 అవర్స్ పట్టింది. కాబట్టి సముద్ర తీరంలో అక్కడ తుంగగడ్డి కింద మొలిచింది ఇది, చివరికి ఋషుల శాపం తుంగ రూపంలో వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, చంపేది చచ్చేది ఋషుల శాపం, అక్కడ ముసలం ఉండక్కర్లా, ఏ రూపంలో ఉన్నా ముసలం దెబ్బ తగిలితే చాలన్నమాట. అంచేత రోకలి లేదు, దెబ్బ లేదు, మొత్తం అంతా ఋషుల శాపమేది. పైన వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మునిశాపశక్తి మానుషమున్న ద్రోవగరామి ఉల్లముల్ల దల్లపక ఆ జనపతియు బాంధవులు నట్లు నర్చి ఓరడిలియుండిరుర్వీనాథ. మునిశాపశక్తి తమ మానవ ప్రయత్నంతో తొలగించుకోలేమని తెలిసి కూడా అజ్ఞానంతో ఈ రోకలి చూర్ణమైపోయింది, ఇంకేం మనకి భయం లేదనుకున్నారట, అందుకే వాళ్ళు దాని గురించి మర్చిపోయి ఓరడిలియుండిరుర్వీనాథ హాయిగా సంతోషంగా ఉన్నారు. మనస్సులో దుఃఖం పోయింది, రోకలి పోయిందిగా, ఇంకా కొట్టేవాడెవడు అనుకున్నారు అమాయకంగా. ఆ తర్వాత నాయనా జనమేజయ, ఇది జరిగిన కొద్ది రోజులకే గాంధారి శాపం ఇవ్వడం నువ్వు ఎలాగో విన్నావు శ్రీకృష్ణుణ్ణి సౌప్తిక పర్వంలో, ఆ గాంధారి శాపం కూడా చేరువయ్యింది, అందుకే ఈ 36వ ఏట భయంకరమైన ఉత్పాతములు ఎక్కువైపోయాయి, ద్వారకలో కూడా ఉత్పాతాలు ఎక్కువయ్యాయి, హఠాత్తుగా ఇలాంటి భయంకరమైన మిడతల దండు దాడి చేసి కుట్టి చంపేస్తున్నాయి ప్రజల్ని, ఎర్రగా సూర్యబింబం వచ్చి నిప్పులు కొరవడం మొదలెట్టేయట. ఇవన్నీ ఒక పక్కన పెట్టండి, ప్రజలందరికీ ఒక విచిత్రమైన వ్యక్తి కనబడడం మొదలెట్టాడు రాత్రిపూట. అరుణములు ఘూర్ణితంబులు నయినలోచనములు మెరయ మహోగ్రదండము ధరించి తిరుగు నొక్కొక చోటును దృశ్యుడుగుచు అంతకుందిదే అదే తోచననగా అధిపా ఎర్రని కళ్ళతో నల్లని శరీరంతో పెద్ద దండం బుచ్చుకుని దున్నపోతు మీదెక్కి రాత్రి పూట యమధర్మరాజు గారు తిరగడం మొదలెట్టాడు. ఒరే అక్కడ నల్లని మనిషి కనబడ్డాడు, నిజమేనని అడిగితే నాకు కనబడ్డాడు రోయ్, వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయంట మొదలెట్టారు. వాడికి వీడికి అనే తేడా లేకుండా అందరికీ యమధర్మరాజు గారు భయంకర రూపంలో ఇదేతో వచ్చే అదేతో వచ్చినారు, ఇదిగో కనపడుతున్నాడు అదిగో కనపడుతున్నాడు అన్నట్టుగా కనపడడం మొదలెట్టాడు. ఏ వేపు చూచినా వీళ్ళకి ఆ రోజు నుంచి యమదర్శనమయ్యింది. పోయే కాలం వచ్చినప్పుడు యముడో యమకింకరులో కనపడతారన్నమాట. ఇంకక్కడితో కనపడడంలో ఎలా కనబడేవాడు, ఒక్కొక్కప్పుడు గోరోచన వర్ణం పసుపు ఎరుపు కలిపిన రంగులో కనపడేవాడు. అప్పుడప్పుడు నెత్తి మీద కొడుతున్నట్టు అయ్యేది, గుండెలు టపటప కొట్టుకునేవి, నీడలో తల కనబడేది కాదు. సూర్యుడు ఎండలో నడుస్తున్నప్పుడు అందరికీ నీడ ఉంటుంది, ఆ నీడలో మన తల కనపడకపోతే ఇక మనం వీలునామా రాసుకోవడం మంచిదని అర్థం. అలాగే కనపడకుండా పోవడం మొదలెట్టిందిట. యాదవులకి ఇంకా విచిత్రమైన అపశకునాలు వచ్చాయి. మామూలు అపశకునాలు కాదు, అది మౌసల పర్వమే ఒక విచిత్రమైన పర్వం ఇది. ఒక కోణంలో ఉత్పాతాలు, మరో కోణంలో భయంకర మరణం, అంతలోనే వాసుదేవుడి అనంత రూపం. ఎంత విచిత్రం ఇది. చిల్లుకల్లు గోబల్ల ఎల్లుగుల్ల చందంబు తోపంగ నరచురాత్రులను హఠాత్తుగా అర్ధరాత్రి వేళ చిలుకలు రెక్కలు కొట్టుకుంటూ నగరంలో తిరుగుతూ ఇళ్లల్లో ప్రవేశించి గొడ్లగోబలు అరిచినట్టు అరుస్తున్నాయట చిలుకలు. చిలుకలు గోబల్ల ఎల్లుగుళ్లను గోబలను అనుకరిస్తూ గొడ్లగోబలు అరిచినట్టు అరుస్తున్నాయి. అది కూడా రాత్రిపూట. దినములందును నక్కల్ల ఎట్లు మేకలు కూయు, పగటిపూట నక్కల్లాగా కొయ్ అని మేకలు అరవడం మొదలెట్టాయి. మొదవు పిండునకు గాడిదలు పుట్టు, మంచి ఆవులకి బంగారం లాంటి ఆవులకి, అందులో కపిల గోవులకు కూడా గాడిదలు పుట్టడం మొదలెట్టాయి. ఈ పిచ్చ పిల్లలు జంజిలోపం అంటారు, పోహే కాలం వచ్చే ముందే ఆ లోపాలు వస్తాయి, అది భగవత్ సృష్టి అంటే. మంచి పాడి ఆవులకి గాడిదలు పుట్టడం మొదలుపెట్టాయి. ముంగులకు దయించు మూషికంబులు, ఇంకా ముంగిసలకి ఎలకలు పుట్టడం మొదలెట్టాయి. ఎలక కనపడితే ముంగిస అంటెనాలి, కానీ ముంగిసలకి ఎలకలు పుడుతున్నాయి. కుక్కలల్లను పిల్లుల నీను, కుక్కలేమో పిల్లుల్ని కంటున్నాయి. బలుడు హరియును దక్కంగ యాదవ నివకంబు బ్రాహ్మణ ప్రతతికి బాధ చేయు, ఒక్క బలరాముడు కృష్ణుడు తప్ప తక్కిన యాదవులు అంతకాలం వరకు ఉన్న బ్రాహ్మణ భక్తి విడిచిపెట్టి బ్రాహ్మణ ద్వేషంతో వాళ్ళని కొట్టడం, వాళ్ళ గొలుసులు లాక్కోవటం, వాళ్ళ అగ్రహారాలు లాక్కోవడం, పాప ఏగొడుతువారు నానాయాత్రపడి 200 గజాలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు లాగేసుకోవటం, ఇలాంటి పనులు చేయటం మొదలుపెట్టారు. మహాభయంకరమైన బ్రాహ్మణ ద్రోహం మొదలెట్టారట. గురుల కవమానమొనరించు, గురువులను అవమానం చేయటం మొదలుపెట్టారు. మహానుభావులు అసలు శాస్త్ర ప్రకారంగా కొంతమందికి అవమానం చేయకూడదట. అంటే ఎవరంటే, మొట్టమొదటిగా పురాణమును మనకి రుచి చూపించినటువంటి గురువులు, వాళ్ళని యావజ్జీవితం ప్రథమ గురువులు అంటారు, ఆది గురువులు. ఉదాహరణకి ఇప్పుడు భారతానికి ఆదిపర్వం నేను చెప్పాను ఇక్కడ, కాబట్టి మీకు ఆది గురువు నేనే. అటు సూర్యుడు ఇటు పడితేనే ఎంత కోపం వచ్చినా నా కోసం నేనేం చెప్పట్లేదు, లేనిపోను గొడవ. వాడిని అవమానపరిస్తే ఇంకా దానికి ప్రాయశ్చిత్తం లేదు అన్నారు. ఆది గురువులకు అవమానం చెయ్యటం అంటే కోటి యజ్ఞములను నాశనం చెయ్యటం, కోటి శీలవతులను చంపడంతో సమానమన్నారు. అటువంటి గురువులకు అవమానం చేయటం మొదలుపెట్టారట. మహానుభావులైన ఋషుల్ని మెడబట్టి గంటడం మొదలుపెట్టారు. ఇంకా తిరుగు లజ్జ విడిచి అభిలాషముల వెంట విభుల పంపు చేయకున్ మార్గముల తమ చిత్తములకు వచ్చినట్ల వర్తింతురు వనితల దీప. సిగ్గులు లేకుండా బట్టలు విప్పుకుని తైతక్కలు అడుగు తిరుగుతున్నారు. ఇప్పుడు టీవీ యాంకర్లు తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు, తప్పుడు బెత్తడి గొడ్డలతో ఈ సినిమాల్లో డిస్కో డాన్స్ వాళ్ళు తిరిగినట్టు తిరగడం మొదలెట్టారట. సిగ్గు లేకుండా చిన్న చిన్న గొడ్డలు కట్టుకుని చేతులు పుచ్చుకుని వీధుల్లో పబ్లిక్గా నృత్యాలు చేస్తున్నారట. బా, ఈ దృశ్యాలన్నీ ఆనాడు పోయే కాలం వచ్చే ముందు, దేశానికి అధర్మం వచ్చే ముందు వస్తాయి. ఆడలేదు మగా లేదు, విచ్చలవిడిగా తిరగడం మొదలెట్టారు. ఇంతెందుకు ఆడవాళ్లంతా పూర్వం పొరపాట్లు కూడా సిగ్గు విడిచిపెట్టి బయటకు వచ్చేవాళ్లు కాని వాళ్లు కూడా భర్తల్ని లెక్క చేయకుండా పరపురుషులతో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు, డబ్బే లోకంగా బ్రతకడం మొదలుపెట్టారు. ఇదంతా ఆశ్చర్యం ఒకెత్తైతే అగ్నిహోత్రానికి యజ్ఞం చేసే ముందు అందులో నెయ్యేస్తే దుర్వాసన వచ్చింది. దుర్వాసనతో పాటు అగ్నిలో నుంచి పురుగులు వచ్చాయి. అగ్నిహోత్రుడు ఎప్పుడు ప్రదక్షిణగా మంటలు వస్తాయి, అప్రదక్షిణగా మంటలు లేవడం మొదలుపెట్టాయి. ఇంత దుర్వాసన ఒక దరిద్రపు శవాల్ని కోడీకల్ని కాలుస్తున్నప్పుడు వచ్చే శవం వాసన రావడం మొదలెట్టేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెడుతూ ఉంటే కాలినడకన పెట్రోల్ బొంకేసి కొన్ని చోట్ల దరిద్రపు వాసన వస్తుంది. ఆ వాసన అగ్నిలోంచి రావడం మొదలు పెట్టిందిట. విను కోడు కోరపాకము కనుగొని ప్రొయివా పిడింపగా నప్పుడా సంజనితములై పువ్వులు కలగొన మెల మెల మొదలు నందు కురుకుల ముఖ్యా అన్నిటికంటే ఆశ్చర్యం చెబుతాను వినవయ్యా జనమేజయ, ఈ సృష్టిలో కనీ విని ఎరగని వింత ద్వారకలో పుట్టింది పరమాత్ముని నగరంలో. అలా వేడివేడిగా అన్నం వండి ఇంకా వేడి తగ్గకుండా పొయ్యి మించి దింపగానే అందులో నుంచి అసంఖ్యాకంగా తమంత తాము పురుగులు లుకలుకలాడుతూ రావడం మొదలెట్టాయి. అసలు వేడివేడి అన్నంలో పురుగులు పుడతాయా? అవి పుట్టి దుర్వాసులు వచ్చి ఆ కూడు కూర వంట భయంకరమైన జుగుప్స కలిగిస్తున్నాయి. మాట్లాడుతూ ఉంటే మహానుభావుల నోట్లోంచి కూడా తెల్లని పురుగులు ఓడడం మొదలుపెట్టాయి. ఇంతటి అపశకునములకు అగ్గలమైపోయింది కాలం. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓహ్, గాంధారి పెట్టిన శాపం వచ్చేసింది, ఈ 36వ ఏడు దగ్గరకు వచ్చిందని గ్రహించాడు. ఈ యాదవులకి చావు తప్పదు, ఇప్పుడిక్కడ తావడం ఎందుకు వీళ్ళు? చచ్చే ముందు పవిత్ర తీర్థస్థలంలో చచ్చిపోతే పుణ్యం, ఇక్కడ చస్తే కొంత నష్టమున్నది అనుకుని, పైగా నగరంలో చచ్చిపోతే అందరూ చూడలేరు అందుకని వెంటనే ఏం చేశాడు, అందరినీ సభకి పిలవండి అన్నట్ట. పెద్దలు వచ్చారు, సాత్యకి వచ్చారు, వసుదేవాదులు అందరూ వచ్చారు. వీరులారా, సభాసదులారా, వినండి, కాలం బాగాలేదు, నాకెందుకో మనస్సు కీడు శంకిస్తోంది, శాపం గురించి ఎత్తలేదు, మళ్ళీ ఏడుస్తారని. ఈ స్థితిలో మనం సముద్రం పూజ చేయడం మంచిది. ప్రభాస క్షేత్రం సముద్రుడికి చాలా ప్రీతిపాత్రమైన క్షేత్రం. మనం ప్రతి సంవత్సరం గిరి పూజ చేస్తాం, రైవతక పర్వతానికి, గోవర్ధన పర్వతానికి సముద్ర పూజ చేస్తాం అప్పుడప్పుడు. ఇప్పుడు సముద్ర పూజకి సమయం ఆసన్నమయ్యింది. ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఏదన్నా శుభం కలగవచ్చు. ఇక్కడ మాత్రం ఉండడం మంచిది కాదు. ఇదిగో అందరం కూడా బయలుదేరండి, మంచి పిండి వంటలు సిద్ధం చేసుకోండి, చకచక సముద్ర తీరానికి వెడదాం, అక్కడ హాయిగా గడుపుదాం, సముద్ర పూజ చేద్దాం అన్నట్ట. ఆయన తథాస్తు అన్నారంతా కూడా. ఆ రాత్రి అందరూ పడుకున్నారు. అయ్యా, ఆ రాత్రిపూట వాళ్ళకి ఒక భయంకరమైన కల వచ్చిందిట, మామూలు కల కాదు. ఆరేయి కల నల్లవారును కోరదౌడలును నల్లని మేముగల నెలంత ఒక్కత ఇలుసొచ్చి ఉవిదలని ఇడిచి కొన్ని పోవా శస్త్రాస్త్ర కోటికేతు చెయ్యమును భూషణ సమితియు రాక్షసుల పహరం పగగనిది అపరదినమునందు. ఆ రాత్రి అందరికీ ఆశ్చర్యకరమైన కల వచ్చింది. అందరికీ ఒకటే కల, తేడా లేకుండా. పెద్ద పెద్ద విశాలమైన దౌడలు కోరలు కలిగి భీకరాకారంతో వికృతమైన ముఖంతో ఉన్న నల్లని శరీరం కలిగిన ఒక రాక్షస స్త్రీ ద్వారకలో ప్రవేశించింది. జుట్టు విరబోసుకుంది. అలా జుట్టు విరబోసుకుని ముక్కు మించి కిందకి ఇలా నెత్తురు కారుతూ ఉండగా ఇలా నాలిక బయట పెట్టుకుంటూ చింపిరి జుట్టు అని గోక్కుంటూ బయలుదేరిందిట. జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత, అందుకే జుట్టు విరబోసుకోకూడదు అని చెబుతూ ఉంటాను. అయినా మన వాళ్ళు చాలామంది కొందరు వినడం లేదు. నిమిత్తం లేకుండా జుట్టు విరబోసుకోకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడు. అలా విరబోసుకుంటే లక్ష్మీదేవికి ఒక అక్కగారు ఉంది, ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. అమ్మో, మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆవిడ. ఆవిడ గనక అనుగ్రహించి నెత్తి మీద కూర్చుందా, ఇహవాణ్ణి ఎవడూ బాగు చేయలేడు. అంత భయంకర జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత అక్కడ అడుగు పెట్టిందన్నమాట ఆ నల్లని రూపంతో. ఆడవాళ్ళ జుట్టు పుచ్చుకుని ఈడ్చుకుని అదృశ్యమైపోయిందిట కొంతమందిని. మరికొంతమంది ఏం చేశారట, ఆ ఇంట్లో పడుకునుంటే కర్రతో కొడుతూ ఉండడం చూశారట. లోపలున్న నగలన్నీ ఎత్తుకుపోతోంది కొంతమంది దగ్గరకు వచ్చి, ఇంకా శస్త్రాలు అస్త్రాలు అన్నీ ఎత్తుకుపోతోంది కొంతమంది దగ్గర నుంచి, జెండాలు ఎత్తుకుపోయింది కొంతమందిది. ఇంతలో రాక్షసులు అడుగుపెట్టారు కొంతమంది. అడుగుపెట్టి ఈ దరిద్ర దేవత ఇంట్లో అడుగుపెట్టి ఆడవాళ్ళని ఏడిపిస్తూ మగవాళ్ళని ఏడిపిస్తూ ఉండగా వీళ్ళు అడుగుపెట్టి ఎవడదారిన వాళ్ళు, రథాలు ఎత్తుకుపోయేవాళ్ళు, నగలు ఎత్తుకుపోయేవాళ్ళు, అవి ఎత్తుకుపోయేవారు, ఈ కళ నిజమైంది. తర్వాత దొంగలు ఎత్తుకుపోయారు రాక్షసులు. తెల్లవారుజామునికి అల్లోకి వచ్చారు ఎత్తుకుపోయినట్టుగా. బోయేవాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. తర్వాత వీళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి దోచుకుపోతారు మొత్తం అంతా. ఈ భయంకర దుస్వప్నం వచ్చింది. ఆశ్చర్యం, ఆ రాత్రి అతి కష్టం మీద గడిపారు. తెల్లారింది. తెల్లారగానే అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఎప్పుడూ ఉంటూ అందమైన బొడ్డు కలిగి ఆ బొడ్డు వేల్లోకి వస్తున్నాడు. ఆయన చిటికెన వేలలో పెట్టగానే చక్రం వస్తుంది. ఆ చక్రమునకు అబ్జనాభము అని పేరు. ఎందుకంటే చక్రానికి మధ్యలో సన్న గొయ్యి ఉంటుంది. ఆ గోతిలో వేలు పెడతాడు ఆయన. అప్పుడు ఆ వేలికలా పట్టి ఉంటుంది. ఆ గొయ్యిని సునాభము, మంచి బొడ్డు గలది అంటాం. తామరపు ఆకారంలో ఉంటుంది గనక అబ్జనాభము అని కూడా అంటారు. ఈ చక్రం రిమ్మని వీరి చేతులకి పైకి ఎగిరిపోయింది. కనపడకుండా ఆకాశంలో అదృశ్యమైపోయింది. ఇంతలో వరలో ఉన్న కత్తి లేచిపోయింది. టింగన వెళ్ళిపోయింది. గద వెళ్ళిపోయింది. ధనుస్సు వెళ్ళిపోయింది. ఇవన్నీ పోయిన ఒకటనుకోండి, ఆయన రథం మీద ఎప్పుడు గరుత్మంతుని జెండా ఉంటుంది. జెండా మీద గరుత్మంతుడు చిహ్నంగా ఉంటాడనమాట. మనమేమో రకరకాల జెండాలు పెట్టుకోవట్లు అలాగే. ఈ గరుడ కేతనం పైకి లేచిపోయిందిట. చూస్తూ ఉండగా గరుడ ధ్వజం కూడా, జెండా కూడా పైకి వెళ్ళిపోయింది. ఇంకా చిత్రం, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని పేర్లు కలిగిన నాలుగు గుర్రములు ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని లాగుతూ ఉంటాయి. ఆ గుర్రములతో పాటు రథం మొత్తం రువ్వన పైకి లేచిపోయింది, అదృశ్యమైపోయింది. వినుము సుగ్రీవమును శైబ్యమును వలాహకంబు మేఘ పుష్పంబు నాగలుగునట్టి వాహనంబులతో కూడా వాసుదేవు తేరు తదవసరంబున దివికి నరియే. ఈ గుర్రాలతో పాటు మొత్తం రథమే పైకి వెళ్ళిపోయింది. ఇక ఎంతలో బలరాముడి తాళధ్వజం, తాటి చెట్టు ఉంటుంది జెండా మీద, అదే వెళ్ళిపోయింది. రోకలి ముసలి ముసలం అన్నీ ఎగిరిపోయి, ఆ ముసలం ఎగిరిపోయింది, నాగలి ఎగిరిపోయింది. పరమ దుఃఖం పొందారు ప్రజలంతా. దారుకుడు గొంతెండిపోయింది. ప్రభు, ఈ రథాన్ని తోలి నీకు సేవ చేశాను, రథం అయమైపోయింది అన్నట్ట. శ్రీకృష్ణుడు నిర్వికారంగా ఉన్నాడు. దాంతో పని అయిపోయింది. ఇంక ఆయనకు అవతార సమాప్తి, ఇంక విందుకివి ఆయనకి ఏమీ లేదు వ్యామోహం. అంచేత అవన్నీ పంపించేశాడు ముందుగా. ఆయన పంపాడని తెలియక ఏదో అపశకునం అనుకుంటున్నారు ఈ పిచ్చివాళ్ళు. ఇంతలో ఆకాశం నుంచి దేవతలు ఒకేసారి, రే యాదవుల్లారా, ఇంకెందుకు ఇక్కడ వెళ్ళండి, తీర్థయాత్రకి వెళ్ళండి, ఇంకిక్కడ ఉండకండి, ప్రమాదం అన్నారు. ఇంతలా దేవతలు చెప్పారు. అపశకునాలు అవుతాయి. కృష్ణుడేమో చాటింపేయించాడు, బయలుదేరంట్రా తీర్థయాత్రకు అన్నాడు. అయినా సరే పూర్వంలాగా చురుగ్గా లేరట. ఎప్పుడు కూడా ఆయువు తీరే ముందు చురుకుతనం తగ్గుతుంది. వెళ్ళాలి తీర్థయాత్రకి, లేవండ్రోయ్, సిద్ధం కండ్రోయ్ అంటున్నారే తప్ప మాయిదారు గడవ ఎన్నిసార్లు పిలికిచ్చినా పలకట్లేదట. ఒక్కో చోట టీ 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 అని 30 సార్లు అంటే కానీ తీసుకురారే, అలా చురుగ్గా లేకుండా వీళ్ళంతా కూడా దిక్కుమాలాలు కదలట్లా. అసలు ఇక్కడే చెప్పాడు, అలసత్వం మొదలయ్యిందంటే అది మనిషికి ఇంకా మొదలవుతోందనమాట పోయే కాలం. పోని ఇప్పుడైనా అలసత్వంతో అయినా ప్రయాణానికి సిద్ధం అవ్వండిరా అంటే మంచి పదార్థాలు సిద్ధం చేశారా? రే మనం తీర్థయాత్రకట వెళ్ళేది, యాత్రకు వెళ్ళిన తర్వాత మనకి సరదా పుట్టచ్చు. సరదా పుట్టాక తాగాలంటే ఎలాగా? కృష్ణుడు ఎప్పుడు నైవేద్యాలు అంటాడు. ఆ నైవేద్యాలు ఎవడైనా తెస్తాడు. బోడి పాయసం తినడానికి అక్కడికి వెళ్ళేది మనం. మంచి మాంసాలు వండండి, రకరకాలైనటువంటి మేకల్ని, జింకల్ని, గొర్రెల్ని, కుందేళ్ళని బాగా పాకం వండండి, కారం గేరం వేసి. దీంతోపాటు తాగడానికి పేపాలకు పేపాలు మద్యం తీసుకురండి. ఇంత పూర్వం ఎప్పుడూ లేదు ఇది. ఈ మొదటిసారి వీళ్ళు కృష్ణుడిని ధిక్కరించి నైవేద్యాలంటే ఇవి మొదలెట్టారట. ఆ విధంగా ఆ క్షణమే మద్యాలు మాంసాలు సిద్ధం చేసుకున్నారు, బాగా సిద్ధం చేసుకున్నారు. రథాలు బళ్ళు ఎక్కారు, ఏనుగులు ఎక్కారు, గుర్రాలు ఎక్కారు, ఆడవాళ్లు మగవాళ్లు. శ్రీకృష్ణుడి భార్యలో సత్యభామ లాంటి వాళ్ళు కొందరు కూడా వచ్చారు. రుక్మిణి లాంటి వాళ్ళు రాలేదు ఆ పూట. ఇంకా ప్రజుమ్రుడు, సాత్యకి, కృతవర్మ ఒకళ్ళేమిటి, ఓపికన్న వాళ్ళంతా ఏదో ముసలాళ్ళు ఆడవాళ్ళు ఇళ్లలో ఉండిపోయారు. బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉండిపోయారు. ఈసారి నైవేద్యంలో తేడా ఉందని అర్థమైపోయి బ్రాహ్మణోత్తములు ఎవరు వెళ్ళల, ఇంకా వైశ్యులు వెళ్ళలేదు, శూద్రులు వెళ్ళలేదు, కేవలం ఈ యాదవులు ఒక్కళ్లే బయలుదేరి వెళ్లారట. వాళ్లలో వాళ్ళకి పోయే కాలం వచ్చినప్పుడు మిగతా వాళ్ళని చంపడం ఎందుకు? అందుకని. అంతా కలిసి బయలుదేరుతూ ఉంటే బలరామకృష్ణులు కూడా, ఎంతో పూర్వం బలరాముడు ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం పెర్ఫ్యూమ్స్ కొట్టుకుని వెళ్లేవాడు. ఈ పూట ఏమీ లేకుండా కట్టుబట్టతో బయలుదేరాడు. ఏ అలంకారం లేదు, రథం కూడా పూర్వపు రథం లేదు, అన్ని ఎగిరిపోయాయి. సామాన్యమైన కాలి నడకన బయలుదేరాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి దారుకుడు వచ్చాడు. ఉన్నంతలో బలంగా ఉన్న గుర్రాలు 4 సిద్ధం చేసి ఇంకో చిన్న రథాన్ని సిద్ధం చేశాట. ఆ పవిత్ర రథం ఎక్కడ, ఈ బోడి రథం ఎక్కడ? ఈ మామూలు రథం మీదకి కృష్ణుడు ఎక్కాడు. జెండా కూడా లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు. శ్రీకృష్ణుడు ఆ రోజు నిరలంకృతుడు, ఏ అలంకారం లేకుండా ఉన్నాడు. కేవలం తన స్వీయ శోభ తప్ప ఇంకేమీ లేవు. కృష్ణుడు రథం ఎక్కి వెడుతుంటే బలరాముడు నడిచి వెనకొస్తున్నట్ట. ఇంతవరకు ఎప్పుడూ జరగని మొదటి ఘటం. బలరాముడికి అన్నయ్య అని వినయంగా నమస్కరించి రథం ఎక్కించి తర్వాత తాను వెనక వెళ్లేవాడు ఈయన. ఇప్పుడు అవతార సమాప్తి ముందు శ్రీకృష్ణుడు పరమాత్మ, ఈయన కేవలం ఆదిశేషుడే. లక్ష్మణుడు రాముడు వెనక వెడుతున్నట్లుగా వెళ్లడం మొదలెచ్చాట. ఈ దృశ్యం మారిందన్నమాట. ఇంక అందరూ బయలుదేరారు. ఈలోపు ఉద్ధవుడు వచ్చి, బలరామ, శ్రీకృష్ణ మీకు నమస్కారం, ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఇంతకాలం కృష్ణుణ్ణి సేవించాను. ఉద్ధవుడంటే ఎంత భక్తుడో మనకి భాగవతం విన్నవాడికి తెలుసు, మహానుభావుడు, పరమజ్ఞాని. అందుకని ఈ యాత్రకి నేను రాను, ఇక్కడ జరగబోయే ఘట్టం తెలుసు గనక అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను అనుజ్ఞమ్మరగానే కృష్ణుడు అన్నాడు. మాటలు కూడా లేవు కనీసం, వెళ్ళిరా అన్నట్ట నిర్వికారంగా. బలరాముడికి నమస్కరించి బయలుదేరతానడగానే, తమ్ముడు, ఆయన్ని అడవి వరకు పంపించే బాధ్యత నాది, అడవికి పంపాక మనం కలిసి వెడదామని అరణ్య ప్రాంగణం దాకా పంపి, ఇంకా కృష్ణుడికి ఇంక నేను రాను, మీ దారిని మీరు నడవండి అన్నాడు. వస్తానన్నవాడు. ఆయన అడవికి పంపి ఆవేపే ఓ ప్రదేశానికి వెళ్ళాడు. ఒక ఏకాంత ప్రదేశానికి చేరాట. వినుమొక్కడు ఒక భూరుహమున మూలంబున నిరస్తమోహాంధత్వంబున వెలుగు బుద్ధి విజ్ఞేయ నిరూఢత చేసియుండెన ఆశీనుండే. ఒక్కడే ఒక విశాలమైన చెట్టు చూసుకున్నాడు, దాని కింద కూర్చున్నాడు. ఇంతవరకు యాదవులు నా వాళ్ళు, కృష్ణుడు నా తమ్ముడు అనే భావన విడిచిపెట్టాడు. అందుకే దీనికి నిరస్త మోహాంధత్వము, వ్యామోహము వల్ల వచ్చే చీకటిని తొలగించుకునుట. నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు అనే వ్యామోహంతో ప్రతి వ్యక్తి అజ్ఞానమనే చీకట్లో పడతాడు. ఈ చీకటి తొలగడమే నిరస్తం. అద్భుతమైన జ్ఞానబుద్ధి వల్ల, సంయమనం వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల, యోగాభ్యాసం వల్ల నేను పరమాత్మని తప్ప వీటితో సంబంధం లేదు అనుకున్నాడు. జ్ఞాన ప్రకాశం వచ్చింది, అజ్ఞానం అనే చీకటి పోయింది. అందుకని ఆసీనుడై ఆసనం వేసుకుని, పద్మాసనం, అన్నిటినీ విడిచిపెట్టి ఇంద్రియాలను ఒకదాంట్లో ఒకటి లయం చేసి చివరికి మనస్సుని బుద్ధిలో కలిపి తనను తానే ధ్యానం చేసుకుంటున్నాడు. ఆత్మధ్యానం అంటారన్నమాట. అద్భుతమైన ఆత్మధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఈ పరమాత్మ. ఆయన అక్కడ ధ్యానంలో ఉండగా యాదవులంతా శ్రీకృష్ణుడితో పాటు బయలుదేరారు. సముద్ర తీరానికి వచ్చారు. మంచి పిండి వంటలు కూడా తెచ్చారు. ఇంతలో ఒకళ్ళు లేచి, దిక్కుమాలిన బ్రాహ్మలు, మనతో రమ్మంటే రాకుండా వాళ్ళు నగరంలో ఉండిపోయారు. వచ్చిన ఒకళ్ళిద్దరూ తప్పుకున్నారు. కొంత దూరం వచ్చిన ఉద్ధవుడు కూడా తపస్సుకు పోయాడు. అసలైన బ్రాహ్మడికి నైవేద్యం పెట్టడం ఏమిట్రా? ఒరే, ఎవడక్కడ, ఈ బ్రాహ్మణుల కోసం వండిన పదార్థాలు నీ కోతులకి పెట్టండి అని వెంటనే కోతులకి పెట్టాడు ఒకడు. అందరూ కోతులకి పెట్టాడు మొదలెట్టారు. పోయే కాలం వచ్చి కోతులకు పెడుతుంటే పక్కనున్న ఆడవాళ్ళు వచ్చి, ఇదేమన్యాయం రా, మహానుభావులకి నైవేద్యం పెట్టవలసిన పదార్థం వాళ్ళ కోసం తెచ్చి కోతులకు పెడతారేమిట్రా బాబో అని ఆ నాతులు, ఈ చొప్పనాతులకి ఎంత చెప్పినా పెళ్ళాలను తోసేశారు. ఆ పూట ఆ స్త్రీలు ఏడవడం ఎలా ఉందంటే చచ్చిన మొగుడు కోసం ఏడ్చినట్టే ఉందట. ఇది తప్పు, దీనివల్ల నాశనం అని చెబుతూ ఉంటే వినిపించుకోకుండా కోతులకి పెట్టి మిగతా పదార్థాలు నేలపాలు చేసేశారు. పాయసం దద్దోజనం ఇవ్వెందుకురా మనకి అన్నారు. ఆ తర్వాత సముద్ర పూజ చేశారు. సముద్రుడు కూడా గర్వంతో పువ్వులు విసిరి పూజ చేశారు. ఇంత పూర్వం బ్రాహ్మణులకి పెట్టడం కోసం, సముద్రుడికి నివేదన కోసం తెచ్చిన పదార్థాలు కోతులకు పెట్టారుగా, అందుకని తమ కోసం తెచ్చుకుని ఈ మద్యం మాంసాలు, మద్యం పేపాలకు పేపాలు. మళ్ళీ అక్కడ కూడా మరి వేదవ్యాసులు వారు ఆ రోజుల్లో మహానుభావుడు క్రాంతదర్శి, ఎన్ని రకాల బ్రాండులు చెప్పాడో, ఎర్రని మద్యం, తెల్లనిది, పుష్పాసవం, పలాసవం, వారి బాబోయ్ రకరకాలు ఉన్నాయట. దిక్కుమాలిన ఏ బ్రాండ్ వాళ్ళు, ఆ బ్రాండ్ వాళ్ళు ఉంటూ ఉంటారులేండి వేదవుల్లో కూడా. ఈ తాగుబోతులు వాళ్ళ రుచులను అనుసరించి రకరకాలు తెచ్చి అక్కడ పెట్టి ఇవన్నీ సముద్రుడికి నైవేద్యం పెట్టారు. మాంసాలు నైవేద్యం పెట్టారు. ఇక ఆపై ఒక్కొక్కడు రెండ్రా అన్నారు. తాగడంలో కూడా మళ్ళీ మామూలుగా కాదట, ఏకంగా పెద్ద పెద్ద చెంబులు తాగేయడం మొదలెట్టారు. ఎంతంత పెద్ద పెద్ద కలశాలతో ముంచుకుని గడగడగడగడ మాయదారి శ్రీరామనవమి నాడు పానకం కూడా తాగలేము అలాగా, అలా తాగేయడం మొదలుపెట్టారు వీళ్ళు పానకం తాగినట్లుగా. అలా తాగడం మొదలు పెట్టగానే ఇహ మొదలయ్యాయి కబుర్లు. సాత్యకియు కృతవర్మయు చారుగేష్ణుడును గదుండును ప్రద్యుమ్నుడును మొదలుగా కలుగు యాదవులల్లను కాంక్ష పాన విధి ఎమర్చివి పెళ్ళున విధివశమున. అందరికీ చెప్పే మహాత్ములే కాని విధివశమున అని ఒక మాట వేశారు ఇక్కడ. అది పోయేకాలం ప్రేరేపిస్తూ ఉంటే సాత్యకి కృష్ణుడు తమ్ముడు, ఇంకా భోజవంశస్థుల్లో చాలా గొప్పవాడు యాదవ సేనాధిపతి దుర్యోధనుడికి సాయం చేసిన కృతవర్మ, చారుదేష్ణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు. ఈ చారుదేష్ణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు వీళ్ళంతా కృష్ణుడు కొడుకులే. వీళ్ళంతా యాదవులు మంచి కాంక్షతో అసలు ఇంకా ఇంకా తాగేస్తున్నారట. అది కడుపో కండవలి మడువో గుటుక్కు తాగేయడం. తాగేవాళ్ళు తిన్నగా ఉంటారా? నంజుళ్ళును పై మాంసం అంట, ముక్క తినా తాగా, ఈ మాంసం ముక్క తినడం తాగడం. ఎంత బాగా నవ్విందో అక్కయ్య, బాగా చూసిందనమాట. ఆహా వెనక నుంచి ఎంత నవ్విందంటే, నా కథ చెబుతున్నప్పుడు చాలా మంది మహానుభావులకు కొంత అనుభవం, కొంత బాగా అర్థమవుతోంది. మొత్తం మీద ఇప్పటికి ధన్యుణ్ణి ఇలా అందరినీ ఆనంద పెట్టగలుగుతున్నందుకు. ఏది ఏమైనా నేను ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ, చెప్పకపోతే నా విధిని నిర్వర్తించని వాడిని అవుతాను. ఇవాళ శనివారం, నిన్న శుక్రవారం నాడు తెల్లవారుజామున ఒక అద్భుతమైన కళ వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ అనుభూతి అనుకోండి, పరమాత్మకు కనిపించాడు అనుకోండి, ఎవరి అనుభూతులు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మహాభారతం సంపూర్ణముగా సంతోషించాను ఒక్క పర్వమునకు తప్ప అన్నాడు. ఆ పర్వం నేను చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, కానీ సంపూర్ణంగా అనుగ్రహించాడు. కొంచెం ఆ మాత్రం దిష్టి తొక్కుండాలట శాస్త్ర ప్రకారం. ఎందుకో తెలుసిన, ఎంత కొత్త ఇల్లు కట్టినా బయట దిష్టి పుచ్చకాయో గుమ్మడికాయో కొబ్బరికాయో కడతారు. అలా కొద్ది పిసరు తప్ప ఆ కొంచెం దోషం లేకపోతే ప్రమాదం అని కూడా చెప్పారు. అద్భుతముగా సంతోషించి పరమాత్మ ఆశీర్వదించిన అనుభూతి నాకు కలిగింది నిన్న. గ్యారంటీగా నా మనస్సుకు అనుభూతి కలిగిందంటే సందేహం లేదు. అందులో శుక్రవారమే వచ్చింది, మా అమ్మ అనుగ్రహం అది. ఈ కార్యక్రమము అటు సూర్యుడు ఇటు పొడిచిన దైవ సాక్షిగా, మా అమ్మ సాక్షిగా చెబుతున్నాను. డాక్టర్ గారి జీవితం, ఈ ఉండ్రాజవరం గ్రామం జీవితం, తద్వారా మన అందరి జీవితం చరితార్థం చేయడానికి శ్రీకృష్ణుడు సంకల్పించిన ఒక మహాయజ్ఞం. మళ్లీ రేపు నేను చెప్పలేకపోతాను, అందుకే హఠాత్తుగా గుర్తొచ్చింది. చెప్పారు సమస్త ప్రాణులకి అర్థమయ్యింది, సంతోషిస్తున్నారు. మహానుభావులు ఎంతో మంది వచ్చారు ఈ వంకతోటి. ఎంతమంది మహానుభావులు వచ్చారండి, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, చదువుకున్న సంస్కృత పండితులు వచ్చారు, వక్తలు వచ్చారు, ఒక్కరిని మించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఇంతమంది ఒక్కసారి ఒక చోటికి ఇలాగ ఒక 3 నెలల కాలంలో రావడం అంటే నిజంగా అది పరమాత్మ సంకల్పం. ఆ మహానుభావులు ఒక్కొక్కరిది ఒక్కొక్క వాణి, వారి పాదధూళితోటి ఈ పవిత్రం అయ్యింది ఈ ప్రదేశం అంతా. అంచేత వారందరికీ కూడా మీరు సదా గురుభావంతో భక్తితో నమస్కారాలు అందించుకోండి. ఇలా అందరూ తాగుతూ ఉండగా హఠాత్తుగా నవ్వులు మొదలయ్యాయట. అని నవ్వడం ఒకడు, పక్కవాడి బుర్ర మీద గోకాడు ఒకడు, కొట్టాడు ఒకడు, పాటలు పాడడం మొదలెట్ ఎప్పుడూ పాడని వాడు కూడా పాటలు మొదలెట్టాడట. ప్రహసంతికే చిత్ కొంతమంది నవ్వులు మొదలెట్టారట, డొక్కల్లో పొడిచారట. ఇలాగ తాగుతూ పిచ్చవాగుళ్ళు, వెకిలివాగుళ్ళు, లేవడాలు, తోలడాలు, పక్కవాడి మీద పడడం, తాగరా ఈ బ్రాండ్ బాగుంది నువ్వు తాగరా అని నోట్లో పోయడం కొంతమంది. పాపం తాగని అమాయకులు ఉంటారు కొంతమంది, అటువంటి గుర్తివారు లాంటి వాళ్ళని కూడా నోట్లో పోసి తాగించారట. అలా విధంగా తాగని వాళ్ళ చేత తాగిస్తూ విపరీతంగా రెచ్చిపోతూ ఉండగా హఠాత్తుగా సాత్యకి కృతవర్మని చూశాడు. ఇప్పటిదాకా నవ్వులతో సాగింది, ఇప్పుడు రెచ్చిపోయాడు, కోపం ఎక్కువైపోయి చూశారా ఈ కృతవర్మ ఎంత దుర్మార్గుడో, అసలు ఈ భోజవంశమే అంత. నేను మీకు ముందే చెప్పాను ప్రారంభంలో, యాదవుల్లో కూడా శాఖలున్నాయి. వృష్ణి, అంధక, కుకురు, దాశారహ, భోజ, ఇందులో భోజులు అంధకులు అనేవాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు శాఖలో బాగా. పాపం వృష్ణి వంశం వాళ్ళు కొంచెం తక్కువ, కుకురు వంశం వాళ్ళు ఇంకా బాగా తక్కువ అనమాట. ఇంకా బొత్తిగా కాసలనాట్లని ఉన్నారు రాములు, అంత తక్కువ అనమాట కుకురు వంశం వాళ్ళు. వృష్ణి వంశం వాళ్ళు కాస్త నియోగులు లాంటి వాళ్ళు, ఈ మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ బ్రాండ్ అనమాట ఈ భోజ అంధకులు వీళ్ళంతా. ఈ విధంగా వీళ్ళల్లో వీళ్ళందరూ చాలా ఐకవచ్యంతో, సహజంగా అందరూ ఐకవచ్యంతో ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంతకాలం ఐకవచ్యంతో ఉన్న వీళ్ళకి తాగుడు ఇంత ప్రమాదం తెచ్చిపెట్టిందని చెబుతున్నాను. ఎప్పుడైనా అప్పటిదాకా ఐకమత్యంతో ఉన్న ఏ జాతి అయినా శాఖాభేదంతో కొట్టుకుందంటే ఇలాంటి దిక్కుమాలను తాగుడు, ఇటువంటి దరిద్రపు తిండి. కాబట్టి పొరపాటును కూడా మానవులు ఇలా తమని తమను కొట్టుకుని చేసేలా ఉండే, తమలో తమకు ఐకమత్యం తొలగించే ఈ మద్యపానాన్ని నిషేధం చేసుకోవాలి అని ఈ సందర్భంగా వ్యాసుడు మూలంలో చెప్పాడు. అందుకు చెబుతున్నా నేను. కాబట్టి అంతవరకు బాగున్నారు, పోయే కాలం వచ్చి తాగుడు వేగి ఆ మైకంలో ఈ వంశం అటువంటిది, ఈ భోజకులం వీళ్ళ దౌర్భాగ్యపు జాతి, ఈ దుర్మార్గుడు ఏదో శ్రీకృష్ణుడు పంపితే కౌరవుల వైపు వెళ్లి యుద్ధం చేయడంతో ఆగక రాత్రికి నిద్రపోతూ ఉంటే అశ్వత్థామతో కలిసి వెళ్లి పాపం దృష్టజ్యుమ్నుని చంపేశాడు ద్రౌపది అన్నగారిని, ఇంకా శిఖండిని చంపేశారు, ద్రౌపదేయులు ఐదుగురిని, పాండవుల పిల్లల్ని, మన వాళ్ల పిల్లల్ని చంపాడు ఈ దుర్మార్గుడు. ఇంక ఎంతమందిని చంపారు రా వీళ్ళు, చీ వీడు బతుకు వీడిది, ఇది ఒక యుద్ధమా, మూర్ఖుడు వీడు అని కొంచెం కోపంతో, చాలా కాలం నుంచి ఉంది కోపం. అందుకో ద్రౌపదీ పుత్రుని చంపడం, దృష్టజ్యుమ్నుని చంపడంతో చాలా కసిగా ఉన్నా ఈ సత్యకి తాగుడు మైకం రాగానే తిట్టేశాడు, నోటికొచ్చినట్టు తిట్టి పారేశాడు, తెగ తిట్టి పారేశాడు. ఆ సమయంలో ప్రజ్యుమ్నుడు లేచి, బాబాయ్ ఎందుకు వీడిని తిట్టడం, వీడు నీచుడు, దుర్మార్గుడు వీడు, వీడిని ప్రజలే తిడుతున్నారు, వీడిని మనం కూడా తిట్టాలా అన్నాడు కొంచెం నోరు తడబడుతూ ఉండగా. ఆ సమయంలో కృతవర్మ లేచి, ఏమిరా మమ్మల్ని తిడతావా, నిజం చెబుతున్నాను వీళ్ళలో వీళ్ళకి ఎప్పుడు అనైకమత్యం లేదు, నేను చెప్పేది అదే, ఇప్పటివరకు ఎప్పుడు కొట్టుకోలేదు వీళ్ళు, అందరూ కలిసి ఉన్నారు, కానీ ఇవాళ పోయే కాలం వచ్చి అలా తిట్టుకుంటున్నారు, మొట్టమొదటిసారిన వాటిది జీవితంలో వాళ్ళు కొట్టుకోవడం. అన్నవి నీరు ఓష చిహ్న వికృతానుడై కృతవర్మ సాత్యకింగనుగొని సిగ్గులేక వరు కయ్యము నీకిటును గడింపగాదనునే కిరీటిచే నరక శాంతత నొందిన సోమదత్త నందను తల త్రుంపవే మరచిత ఇసిరో ఇది పోరి పాడియే. ఇలా అనగానే రోషంతో పళ్ళు పటపట కొరుగుతూ కృతవర్మ, ఎరా సత్యకి సిగ్గు లేకుండా నా యుద్ధం గురించి ఎత్తుతావా, నీ సంగతేడు నువ్వు తక్కువ తిన్నావా, యుద్ధంలో ద్రోణాచార్యుడు సేనాధిపత్యం వహించినప్పుడు నువ్వు చేసిందేమిటి అని సోమదత్తుడి కథను తీసుకొచ్చాడు. సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు, ఈ భూరిశ్రవుడు సాత్యకితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో హఠాత్తుగా భూరిశ్రవుడు సాత్యకిని కింద పారేసి కత్తెత్తి జుట్టుపుచ్చుకుని తల నరగబోయాడు. దీనికి కల కారణం కూడా మీకు ఇదివరకు తెలిసే ఉండొచ్చు, ద్రోణపర్వంలో వినే ఉండారు, విని ఉండకపోతే ఇక్కడ అందుకే క్లుప్తంగా రెండు ముక్కల్లో నేను చెబుతున్నాను, చెప్పవలసిన బాధ్యత నాది గనక. సోమదత్తుడని ఒక రాజున్నాడు, వాడు బాహ్లికుడు కొడుకు, వాడు ఒకనాడు స్వయంవరానికి వెళ్ళాడు. ఆ స్వయంవరంలో కాశీరాజు కూతుర్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్న సమయానికి అక్కడికి ఈ సాత్యకి తాత సిని అంటారు ఆయన్ని, ఆ సిని అనే మహావీరుడు కూడా వచ్చాడు. వచ్చి ఆ అమ్మాయిని తాను అపహరించాడు. దాంతో ఈ సోమదత్తుడు సినితో యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు సిని సోమదత్తుడిని చితక్కొట్టి తన్ని కింద పారేసి, జుట్టు కింద పారేసి, ఛే నీ తలకాయ నరకడం కూడా దండగరా, చీ పో అన్నాడు. అప్పుడు ఆ సోమదత్తుడు, ఈ సిని నా తల తన్ని కింద పారేశాడా అని కసిపెట్టుకుని శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో వరం కోరుకోమంటే, సిని నా తల తన్ని కింద పారేశాడు, కానీ వాడిని చంపుదామంటే ఇప్పుడు ఆ సిని చక్రవర్తి చచ్చిపోయాడు, వాడి మనవుడు సాత్యకు ఉన్నాడు, సత్యకుడు కొడుకు సాత్యకి, నా కొడుకు ఆ సిని చక్రవర్తి మనవణ్ణి యుద్ధరంగంలో తల తన్ని కింద పారేసి కత్తితో మెడదాకా నరకడం దాకా ఎత్తి వాడిని అవమానించాలి, చంపకూడదట మళ్ళీ, వాడి తన్ని తల కింద పారేసి మెడ మీద కత్తి పెట్టాలి, అలా అవమానించేదాకా నా కుమారుడికి వరమియ్యన్నాడు. మళ్ళీ ఇదేం పెచ్చకోరిక, అవమానించితే చాలు నా అవమానం తీరినట్టే అన్నట్ట. శివుడు తథాస్తు అన్నాడు. ఆ వరం వల్ల ఏమైంది, ద్రోణపర్వంలో సైంధవ వధ కోసం అర్జునుడు పెడుతూ ఉంటే అర్జునుడిని రక్షించడానికి సాత్యకిని పంపాడు ధర్మరాజు. ఆ సాత్యకి వస్తూ ఉండగా భూరిశ్రవుడు ఎదుర్కొన్నాడు. ఘోర యుద్ధంలో శివుడిచ్చిన వరం వల్ల భూరిశ్రవుడు సాత్యకిని కింద పారేశాడు, తల తన్నాడు, కత్తెత్తి జుట్టుపుచ్చుకుని నరకబోయాడు. ఆ నరకబోతూ ఉంటే కృష్ణుడు, అర్జున అర్జున నిన్ను రక్షించడానికి వచ్చిన సాత్యకి చచ్చిపోతున్నాడు, రక్షించమనగానే అర్జునుడు ఒక అద్భుతమైన బాణం వేశాడు. ఆ అర్ధచంద్రాకార బాణంతో ఈ చెయ్యి తెగి కింద పడిపోయింది. చెయ్యి తెగి కింద పడిపోగానే, ఏమయ్యా నీకు అన్యాయం కదా ఇది, నా చెయ్యి నరుకుతావా, నీదే నీకేసి చూశానా, వాడెవరితో యుద్ధం చేస్తున్నాను, నా చెయ్యి ఎందుకు నరికావు అని అడిగాడు భూరిశ్రవుడు. అంటే అభిమన్యుని మీరు ఎలా చంపారా, దిక్కుమాలలారా, ఇప్పుడు నాకు చెబుతారా అన్నాడు అర్జునుడు. దాంతో ఇంకేం మాట్లాడలేక వెంటనే కళ్ళు మూసుకుని ఇంకా నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ భూరిశ్రవుడు. ఎంతలో సాత్యకి కింద పడిపోయిన వాళ్ళు లేచి, ఎరా నా తల తన్ని కింద పారేస్తావా అని అమాంతంగా వాడు జుట్టుచుకుని కత్తితో ఒక్క దెబ్బకి నరిగి అవతల వారేశాడు తల. ఇప్పుడు వీడేమంటున్నాడు, కింద పాడిపోయిన సోమదత్తనందనుణ్ణి అర్జునుడి చేతిలో చేయిని తెగ్గొట్టుకున్న వాడిని చంపలా, ఏ నువ్వు పెద్ద గొప్ప వీరుడిగా అన్నాడు. ఇంకేముంది, దాంతో ఈయనకి మండిపోయింది. ఈలోపు ఎప్పుడు లేదు కృష్ణుడు కలిగించుకున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కృష్ణుడు నేను ముందే చెప్పాను, వీళ్ళంతా కారణ జన్మలు, ఇది పోయే కాలం కాబట్టి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇంకెవరూ కూడా వాళ్లల్లో కులాల్లో శాఖలుంటే కొట్టుకోకుండా ఉండడం అనేది ప్రధానం. అందరూ ఐకమత్యంతో ఉండాలి. అసలు ప్రజలంతా పరమాత్మ స్వరూపాలు. పేరుకి చాతుర్వర్ణ్యములు గుణకర్మములతో సృష్టించారు కాబట్టి ప్రపంచమే మీ కుటుంబం అంటూ అంటే మనలో మనం కొట్టుకు తెస్తే ఇంకా మనల్ని ఎవడు రక్షిస్తాడు? అందుకని కాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వాళ్లలో కొట్టుకోకూడదు అని మళ్లీ మళ్లీ సందేశం ఇస్తున్నాడు ఇక్కడ. ఇంతలో కృష్ణుడు ఏమన్నాడు, ఏమయ్య కృతవర్మ, మా సాత్యకిని దెప్పుతావా? ఆ సాత్యకిని అలా చంపేలా చేసింది అసలు నేనే, నువ్వు అది పక్కనట్టు. నీ తమ్ముడు శతధన్ముడు ఎంత మూర్ఖుడు, మా మామగారు సత్రాజిత్తుని రాత్రికి నిద్రపోతుంటే చంపేసి శమంతకమని ఎత్తుకుపోయాడు. ఆ విధవ లక్షణాలు నీకు ఉన్నట్టున్నాయి అన్నాడు ఈయన. అనగానే సత్యభామ వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారుగా అవి గుర్తుకొచ్చేసాయి, కన్నీళ్లు పెట్టుకుని అవునండి మా నాన్నేం వీడికి ఇద్దాం అనుకున్నాడు, నాకు ఇష్టం లేదు మిమ్మల్ని ప్రేమించాను, మధ్యలో ఈ దుర్మార్గుడు ఉన్నాడు, కృతవర్మ తమ్ముడు శతధన్వుడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి కుదరక మా నాన్నను చంపి మణెత్తుకుపోయాడు అని భర్త భుదంబే చెయ్యి వాల్చి ఆవిడ ఏడ్చింది. అది చూడగానే సాత్యకి మండిపోయింది, అయ్యబావో ఎప్పుడూ లేని సత్యభామ వదిలిగారు ఇంతలా ఏడుస్తోంది అని సత్యకృష్ణులిద్దరికీ ప్రియం కలిగించాలనుకున్నట్ట. ఈ కృష్ణుడికి సత్యభామకి ప్రియం కలిగించాలంటే ఏం చేయాలి, ఈ దుర్మార్గుడు అంతం చూడాలి. అందుకని కృతవర్మం పట్టు దృష్టి చికిను కంకెం పారు వక్త్రంబుతో ఇతడాచార్య సుతుండు తోడ్పడగ రేయల్లన్వడింగిట్టి కష్టతరోత్సాహత ద్రౌపదేయులను దృష్టద్యమ్రతోదర ప్రతతిను చంపిన నీచు వారలగతిన్ ప్రాపించుటరహం బగున్. కృతవర్మని తీవ్రంగా చూచాడు, పళ్ళు పటపట కొరుకుతూ చూచాడు, కొరాధ దృష్టితో చూశాడు. అందుకే కెంపారు వక్త్రంబుతో ఎర్రబడిపోయిందిట ముఖమంతా కూడా ఆ కోపం వల్ల, అసలే తాగుడు దానికి తోడు కోపం, మైమరిచిపోయాడు. ఇదిగో ఓ వీరులారా చూడండి, వృష్ణి వీరులారా, ఈ దుర్మార్గుడు అశ్వత్థామ తోడుగా కృపాచార్యుడు తోడుగా రాత్రంతా అన్యాయంగా ద్రౌపదేయుల్ని చంపాడు, శిఖండిని చంపాడు, దృష్టజ్యుమ్నుని చంపాడు, వాళ్ళ సోదరుల్ని చంపాడు, ఏనుగుల్ని గుర్రాల్ని చంపాడు, ఇక వీణ్ణి ఆ ఈ నీచుణ్ణి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి పంపాలి. అసలు ఇంతకాలం మనతో పాటు అట్టే పెట్టుకోవడమే తప్పు, వీణ్ణి కూడా తల నరికేసుంటే ఏనాడు, మహాభారత యుద్ధంలో 2-3 సార్లు బాణాలతో కొట్టాను ఈ దుర్మార్గుణ్ణి, స్పృహ తప్పిపోయి మళ్ళీ తప్పించుకుని యుద్ధానికి వచ్చేవాడు, ఇప్పుడు దొరికాడు, వీణ్ణి వాళ్ళ దగ్గరకు పంపేస్తా అన్నుచున్ సంయమి శాపజాతము సలా అత్యంత అద్భుత స్ఫీత శక్తి నిరూఢంబుగా ఊని నట్టి నిజ నిస్త్రింశంబు శీఘ్రంబునంగొని తద్ధీదితి రాజిచే అతన్ని చూడ్కుల్ విహ్వలత్వంబునంద వదగ్రోద్ధతి తుంచ తద్గళము రక్తంబున్ ప్రసారంబుగన్. ఈ విధంగా అంటూనే ఋషి పెట్టిన శాపం రెచ్చగొట్టగా అప్పటికప్పుడే సాత్యకి లేచాడు. ఇక్కడ ఒక తమాషా చెప్పారు, ఋషుల శాపం వల్ల ఆ ఒడ్డుకి చేరిన తుంగగడ్డిలో ఒక్కొక్క ముసలం ఉన్నది, ఆ ముసలము కాంతులు ఇతని కత్తిలో దూరాయట, అంటే కత్తితో కాదు వీడు చంపింది, చివరికి మళ్ళీ ముసలమే. ఆ రాకలి ఋషుల శాపం వల్ల తన శక్తిని ఇతని కత్తిలో నింపింది, నింపగానే వరలో నుంచి చర్రున కత్తి పైకి లేగాడు. ఆ కత్తి తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటే నిజానికి కృతవర్మ యుద్ధం చేయగలడు కత్తి ఎత్తగలడు కాసేపైనా, కానీ ఈ కత్తిని చూడటంతో వాడికి మతిపోయిందిట, కళ్ళు బయలు గమ్మాయట, అలా నిశ్చేష్టుడే ఉండిపోయాడు. అందులో తాగుడు మైకోటి, ఆ విధంగా వాడు చూడ్కి విఫలత్వం పొందగా నిశ్చేష్టుడై కళ్ళు తిరిగి ఉండగా వాడు జుట్టు పుచ్చుకుని ఒక్కే దెబ్బకి నరికి అవతల బారేశాడు. ఈ తల తెగి అవతల బారి పడిపోగానే నెత్తురు ఫౌంటెన్ చిమ్మినట్టు చిమ్మింది, తాగిన తాజా సారావాసంతో పాటుగా. ఈ విధంగా భయంకరంగా రక్తం అటు ఇటు చెమ్మగానే అక్కడ తాక్కుండా భోజకులం మీదకు దూకాడు. ఒర్రే వీడు మన వాడిని చంపేశాడు రే, అప్పటిదాకా ఇక వచ్చినతో వాళ్ళకి మనవాళ్ళు మనవాళ్ళు అనే శాఖాభేదాలు ఇప్పుడు మొదలయ్యాయి. దిక్కుమాలిన గొడవ. వెంటనే లోపల లోపల ఉన్న తాగుడు మేఘంతో, ఒరే మన శాఖ వాడిని చంపేశాడు రే, నడవండి అని భోజకులు అంధకులు కలిసి వీళ్ళ మీద దూకాడు. చెప్పాక వృష్ణి కులం తక్కువ శాఖలో, భోజకులం అంధక కులంది ఎక్కువ, బెటాలియన్ ఎక్కువ. దాంతో వాళ్ళంతా కలిసి వీళ్ళ మీద పడిపోయారు. ఇక్క చూడండి, ఒకటే కొట్టేసుకుని ఘోర యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఒకళ్ళు చంపేసుకోవడం మొదలుపెట్టారట. ఆ సమయంలో ఏం జరిగింది, ఎవరి దగ్గర ఆయుధాలు లేవు, కత్తులు లేవు, గొడ్డళ్ళు లేవు, కానీ చిత్రవాడు చెప్పమంటారా, పక్కన తుంగగడ్డి కనబడగానే ఆ తుంగగడ్డి బీక్కుని ఆ తుంగగడ్డితో విసురుకున్నారు. గడ్డితో కొడితే అసలు ఏమైనా అవుతుందా ఊహ కూడా లేదు. అదే యోగం అంటే. అట్టి ఎడవిను భోజులు నందకులు చాలగలుగుట ప్రబలుండు సాత్యకియు సమగ్ర శక్తి ప్రజుమ్రుడు ఆదిగా గమడిసి వారిచే వృష్ణి సమాజమెల్ల. ఈ తుంగగడ్డి బీక్కోవడం కొట్టేసుకోవటం ఒకళ్ళనొకళ్ళు, తుంగగడ్డి ఒక్కొక్క గడ్డి ఒక పెద్ద ముద్గరం రోకల్లాగా పట్ మన మొహానికి తగలడం, ముఖం పిండి పిండి తుక్కు తుక్కై కొబ్బరి చెక్కలు ఒక రోడ్ రోలర్ కింద పెడితే అలా పచ్చడైపోతాయి, అలా పచ్చడైపోయి తుక్కయి చచ్చిపోవడం మొదలెట్టారు ఒక్కొక్కళ్ళు. ఆ సమయంలో భోజులు అంధకులు ఎక్కువ కాబట్టి శాఖలో మహావీరుడైన ప్రజుమ్నుడు సాత్యకి అందరూ వృష్ణి వంశస్థులంతా భోజకుల చేత చచ్చిపోయారు. కంసుడి బంధువు వాళ్ళంతా, కంసుడి వర్గం అంతా భోజకులు, వాళ్ళంతా వీరులు, వాళ్ల చేతులు వీడు చచ్చిపోయారు. ఆశ్చర్యం, ఋషుల శాపం నాశనం చేద్దామని రోకల్ని ముక్కలు చేసి సముద్రంలో కలిపితే ఆ సముద్రం నుంచి మళ్లీ ఆ రోకలి ముక్కలు వచ్చి చూర్ణం వచ్చి తుంగగడ్డై ఆ గడ్డితో కొట్టుకుంటే చచ్చిపోవడం మొదలెట్టారు. కృష్ణుడు చూశాడు, ఒక్కళ్ళు తన కొడుకులు మిగలలేదు, వృష్ణి వంశం లేదు, ఒక్క భోజకులస్తులు మిగిలారు. మండిపోయింది. అప్పటిదాకా లేని కోపం ఆయన్ని ఆవహించింది. గాంధారీ శాపం ఆయన్ని పట్టేసుకుంది. ఎర్రబడిపోయాడు. వెంటనే తుంగగడ్డి మీకాడు. రే మా శాఖ అంతా నాశనం చేస్తారా అని ఈయన కూడా గడ్డి పెట్టి పటపటపటపడ కొట్టేశాడు. 10,000 మంది భోజకులు, 20,000 మంది అంధకులు ఈయన కొట్టగా తెచ్చారు. చిట్ట చివరికి ఇంకెవరూ మిగల్లా. ఇంకెవరు మిగిలారు, ఎక్కడో దూరంగా ఉన్న బలరాముడు మిగిలాడు, దారుకుడు సారథి మిగిలాడు, బబ్బురుడు అనే ఒక కొడుకు ఉన్నాడు ఈయనకి, ఆయన మిగిలాడు. కృష్ణుడి దగ్గరకు వచ్చారట. మొత్తం మహావీరులైన యాదవులంతా భయంకర యుద్ధంలో సర్వనాశనం అయిపోయారు ఒక దెబ్బకి. ఈ విధంగా అందరూ చచ్చిపోయాక దుఃఖంతో దారుకుడు బబ్బురుణ్ణి వెంట పెట్టుకుని కృష్ణ అందరూ పోయారికి ఏం చేద్దామని అడిగాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడో అత్యద్భుతమైన లీలలు, అవతార సమాప్తి, దివ్య విశేషాలతో రేపు ఆఖరు రోజు మళ్లీ మనం కలుసుకుంటాం. 6:30 కదా రేపు కూడా, యథాప్రకారంగా 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.